నేను ఆత్మకొండి వారు. మనకి ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, మనం ఏదైనా బాధపడుతున్నప్పుడు, ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని, వీళ్ళు నలుగురు భక్తులు అని చెప్పాడు భగవద్గీత. అది సర్వసాధారణంగా భక్తి భవిష్యత్ కోరికలతో ప్రారంభమవుతుంది. మన ఇంట్లో ఏదైనా బాధలు వచ్చాయి అనుకోండి, ఇప్పుడు దేవుని ప్రార్థిస్తాం. మన ఇంట్లో ఏదైనా బాధలు వచ్చాయి, కష్టాలు వస్తే దేవుని ప్రార్థిస్తాం. దేవుడు మనకు తండ్రి అంటే ప్రార్థన. అయితే ఇందులో రహస్యం, దేవుని మనకి ఏదైనా కోరిక పెట్టుకుని, లేకపోతే కోరిక నెరవేరాలని, లేకపోతే ఇంట్లో మనకు కష్టం వస్తే ఆ కష్టంలో మనం బయటపడాలని దేవుని ప్రార్థించడంలో పొరపాటు లేదు. కానీ ఇక్కడ చిన్న రహస్యం, కోరిక పెట్టుకుని దేవుని ప్రార్థిస్తే ప్రార్థించవచ్చు. వాడు కూడా నా భక్తుడు అని కృష్ణుడు చెప్పాడు. కానీ మనస్సు బాహ్యం కాదు. ఏదైనా కోరికలు పెట్టుకుని దేవుని ప్రార్థించవచ్చు, ఆ కోరికలు నెరవేరవచ్చు మనకు. కానీ మనస్సు అంతర్ముఖాన్ని కాదు, బాహ్యముఖాన్ని. తర్వాత అర్ధార్థి, అర్ధార్థి ఇంటికాడు మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, డబ్బుకు సంబంధించిన ఇబ్బంది ఏదైనా, వాడు కూడా దేవుని ప్రార్థిస్తాడు. వాడికి భక్తుడే అన్నాడు కృష్ణుడు. ఏం చేసి ఏదో రూపంలో నాకు, ఏ రూపంలో అయితే నన్ను ప్రార్థిస్తున్నాడు కదా, నన్ను జపిస్తున్నాడు కదా అని చెప్పి వాడు కూడా భక్తుడే. తర్వాత జిజ్ఞాసు, జిజ్ఞాసు అంటే వాడికి జ్ఞానం కావాలని కోరుకుంటాడు. ఆ జ్ఞానం కావలేదు, వాడు జ్ఞానం కావాలని కోరుకుంటాడు. అది ఈ ఆర్తుడికి, అర్ధార్థికి వాళ్ళు భక్తులే, కానీ వాడు మనస్సు బాహ్యముఖం వస్తాం. ఇంకా జిజ్ఞాసు, జ్ఞాని. జిజ్ఞాసు అంటే జ్ఞానం పట్ల అపేక్ష, జిజ్ఞాస, ఆ తెలుసుకోవాలన్న కాంక్ష. మనం జ్ఞానం సంపాదించాలి, అది రావాలి. ఆ జిజ్ఞాస వస్తే జ్ఞానం వచ్చింది, అది రావాలి. జిజ్ఞాస, ఆ జిజ్ఞాస పూర్వపుణ్యం ఉంటుంది. పూర్వజన్మలో ఏదైనా మనం మంచి కర్మలు చేసి ఉంటే, పూర్వజన్మలో సత్కర్మ కనుక చేసి ఉంటే, మంచి విషయాలు కనుక పూర్వజన్మలో మనం శ్రవణం చేసి ఉంటే, మంచి వారితో సహవాసాలు చేసి ఉంటే, మంచి గ్రంథాలు చదివి ఉంటే, ఈ జన్మలో మనకి జిజ్ఞాస వస్తుంది. జిజ్ఞాస జ్ఞానం సంపాదన కాంక్ష. ఇప్పుడు మనం ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి ఎటు ఉండదు, జ్ఞానం సంపాదించడానికి జిజ్ఞాస పెట్టుబడి. తర్వాత జ్ఞాని కూడా భక్తుడే అన్నాడు. అంటే జ్ఞానం అంటే పరాభక్తుడు. పరాభక్తి, ఆత్మజ్ఞానము రెండు సమానం. అంటే జ్ఞాని కూడా ఈశ్వరుని స్వరూపం ఉంటాడు, జ్ఞాని కూడా ఈశ్వరుడికి అణిగే ఉంటాడు. జ్ఞాని కూడా ఈశ్వరుడికి అణిగే ఉంటాడు కాబట్టి వాడు కూడా నా భక్తుడే అన్నాడు. ఏం చేత అనుకుంటాడంటే వాడికి సొంత సంకల్పం ఉంటుంది జ్ఞానికి. భగవంతుడి సంకల్పం ఆయన సంకల్పం, భగవంతుడి ఇష్టమే ఆయన ఇష్టం అంటే వాడు కూడా నా భక్తుడే. అంటే వాడు పరాభక్తి అనమాట. వాడికి సొంతంగా ఏం ఆలోచన ఉండదు. భగవంతుడి సంకల్పం ఆయనదే, భగవంతుడి తలంపు ఆయనది, భగవంతుడి ఉద్దేశం ఆయనది, భగవంతుడి చేతిలో పని. ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో జ్ఞాని భగవంతుడి చేతిలో అలా ఉంది. అయితే ఈ జిజ్ఞాస ప్రారంభించాక మనసు లోపలికి వచ్చింది అంతర్ముఖం. ఆర్తుడికి, అర్ధార్థికి భక్తేకానే మనసు బాహ్యముఖానికే వెళ్తాం. అంటే ప్రపంచంలో ఏ వస్తువులను కోరుకుంటా ఉంటాడు, అది దుఃఖం వస్తే దాని నుంచి విడిపించాలనుకుంటాడు, ఏదో కోరుకుంటాం. ఆర్తుడు, అర్ధార్థి భక్తులే, కానీ వాళ్ళ మనసు బాహ్యముఖానికి. జిజ్ఞాసులోకి వచ్చాక స్టేజ్ మారిపోతుంది. వాడికి జ్ఞానమే ప్రధానం. ప్రపంచంలోనే విషయాలు కానీ, ప్రపంచంలోనే సంఘటనలు కానీ, ప్రపంచ పరిస్థితులు కానీ వాడికి ముఖ్యం కాదు. లోకం ముఖ్యం కాదు, జ్ఞానం ముఖ్యం. ఎవరికి జిజ్ఞా అప్పుడు ప్రారంభం అవుతుంది మనసు లోపల. అంటే వాడికి గౌరవం అక్కర్లేదు, అగౌరవం అక్కర్లేదు. ఆ ద్వంద్వాలు ఉండవు వాడికి. జిజ్ఞాసులు ఎవరు వచ్చాడు, ద్వంద్వాలు తగ్గిపోతారు. వాడు ఏదైనా సంతోషం వచ్చింది అనుకోండి, అతిగా సంతోషించడు. ఏదైనా దుఃఖం వచ్చింది అనుకోండి, అతిగా దుఃఖపడ్డు. ఎవడు జిజ్ఞాసు? ఏదైనా కొంచెం రభంత వచ్చినా సంతోషం. జిజ్ఞాసుకి ఎప్పుడైనా సంతోషం వచ్చినా దేహ ప్రారంభాన్ని బట్టి అతిగా సంతోషించడు. దుఃఖం కూడా రావచ్చు వాడికి, కానీ అతి మనస్సు ఉంది కాబట్టి అతిగా దుఃఖపడదు. ఎప్పుడైనా దుఃఖం వస్తే అతిగా మటుకి దుఃఖపడడు జిజ్ఞాసువు. ఈ అతి ప్రమాదం. కొంతమందికి సంతోషం వస్తే పట్టుకోలేం, దుఃఖం వస్తే పట్టుకోలేం, ఏదొచ్చినా పట్టుకోలేం. వాళ్ళతో ఏదైనా ప్రమాదం. వాళ్ళకి సంతోషం వచ్చింది అనుకోని వాళ్ళ ముందు వాళ్ళని మనం ఆపి చేయడంగా పట్టుకోలేం. దుఃఖం వచ్చింది అనుకోని దుఃఖం వచ్చినా పట్టుకోలేం. సంతోషం వచ్చినా పోలే రమ్మలేదు, దుఃఖం వచ్చినా పోలే రమ్మలేదు. అంటే ఈ భక్తి వల్ల కూడా అహంభావం అనేది. ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పేది పూర్తి ఏంటంటే, సబ్జెక్ట్ ఆయన బాగా అర్థం చేసుకోమని చెప్తాడు. మీ ఇష్టం, మీ మార్గంలో, మీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి మీకు ఏ మార్గం ఇష్టం అయితే ఆ మార్గంలో. ఆయన చేదస్థంగా చెప్పేది ఏంటంటే, మీరు అహంభావంలోంచి విడుదల పొందకుండా, మీలో ఆనందం మీ లోపల ఉంది, శాంతి మీ లోపల ఉంది, సుఖం మీ లోపల ఉంది. దేవుడు లేడని చెప్పేవాడు హృదయంలోనే ఆనందం ఉంది, దేవుడు ఉన్నాడని చెప్పేవాడు హృదయంలోనే ఆనందం ఉంది. కానీ ఆనందాన్ని వాడు పొందలేడు, వీడు పొందలేడు. ఎవరు పొందుతాడు? అహంభావంలోంచి విడుదల పొందిన వాడు మట్టుకే వాడు హృదయంలో ఉన్న ఆనందాన్ని వాడు పొందుతాడు. కానీ లేకపోతే వాడు పొందలేడు. కానీ సబ్జెక్ట్ ఇక్కడ ప్రాపర్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది అహంభావం అంటే, కొంతమంది అహంభావం అంటే కోరిక అనుకుంటారు కాదు, కొంతమంది అహంభావం అంటే కోపం అనుకుంటారు, కొంతమంది అహంభావం అంటే లోభిత్వం అనుకుంటారు కాదు, కొంతమంది అహంభావం అంటే మోహం అనుకుంటారు కాదు, కొంతమంది అహంభావం అంటే గర్వం అనుకుంటారు కాదు, కొంతమంది అహంభావం అంటే అసూయ అనుకుంటారు కాదు. అహంభావం అంటే ఏంటి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అహంభావం ఉన్నవాడుకు వస్తాయి, అంతేగాని అయ్యి అహంభావం కాదు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్న అహంభావం ఏంటంటే, దేవుడు ఉన్నాడని చెప్పినా, దేవుడు లేడని చెప్పినా, స్త్రీలైనా పురుషులైనా, హిందూ మతస్థులైనా క్రైస్తవ మతస్థులైనా మహమ్మదీ మతస్థులైనా ఎవరైనా సరే, ఇప్పుడు దేహము నేననే తలంపు అందరికీ ఉంది. అదే అహంభావం, ఆ తలంపే అహంభావన. దేహము నేననే తలంపులంచే ఇప్పుడు మన అందరికీ దుఃఖం, ఒక ఒక క్షణంలో దుఃఖం పోవాలంటే ఒక మన అందరం కర్తన అనుకుంటున్నాం. లోకంలో మన శరీరం ద్వారా ఏ పని జరిగినా నేనే కర్తను. మీరు కుటుంబాన్ని చాలా బాగా ఉద్ధరించారంటే పాపం వాళ్ళు సంతోషం. మీరు ఏదైనా అక్కడ మంచి పని చేశారంటే మనం సంతోషిస్తాం. మీరు చేసిన పని మాకు నచ్చలేదంటే వాళ్ళకి దుఃఖం వస్తుంది. ఆ మంచి పనికి వాడు కర్త కదా, చెడు పనికి వాడు, నెగ్గటానికి వాడు కర్త కాడు, ఓడిపోవటానికి వాడు కర్త. జయాపు చేయాలి మన చేతులు లేవు, జయాపు చేయాలి ప్రారంభం చేతులు ఉన్నాయి కానీ మన చేతులు. ఇప్పుడు మన దుఃఖానికి కారణం ఏంటి, నేను కర్తనే అనుకోవటం. ఇది ఒకటే దుఃఖానికి కారణం, అసలు బయట లేదు. నేను కర్తనే అనుకోవటం. దుఃఖానికి కారణం ఏంటి, నేనే కర్తను. నేను కర్తను అనే భావన మనకు ఎంత సహజంగా ఉండవు. నేను కర్తను కాను అనే భావన మీకు అంత సహజంగా వస్తే ఇప్పుడే ఈ క్షణంలో వైకుంఠంలో ఎంత సుఖంగా సుఖాన్ని మీరుకోండి. ఇప్పుడు మనకి నేను కర్తను అనుకుంటున్నాం కదా, నేను కర్తను, నేను కర్తను కానని మీకు తెలిసినప్పుడు మీకు ఇంకా దుఃఖం రాదు. ఆ ప్రారంధాన్ని బట్టి ఆ దేహం ద్వారా జరగవలసిన పనులు జరిగిపోతాయంట ప్రారంధాన్ని బట్టి. అంటే నేను కర్తను అనుకోవటంలో దుఃఖం వస్తుంది, నేను కర్తను కాను అనేటువంటి సహజంగా నీకు ఆ నిర్ణయం కనుక వస్తే అప్పటికప్పుడు తొట్టు మీద నీళ్ళు వేస్తే ఎలా చల్లారిపోతుంది. ఇప్పుడే ఈ గంటలో ఈ గరగపరలో ఉండగా మీకు దుఃఖం ఉంటుంది. ఇది మీకు అర్థం కాకపోతే మీకు 100 కోట్లు డబ్బు ఉంటే మీకు దుఃఖం. నేను కర్తను కాననే సహజంగా వాడు అనుకో, నోటితోడు అనుకోవడం కదా. హృదయంలో వాడు కదా అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ క్షణంలో వాడికి దుఃఖం కదా, సర్వలిస్టేట్ పొందుతాడు. అయితే ఇప్పుడు అహంభావన అంటే ఏంటి బాగా అర్థం చేసుకోండి. అహంభావంలోంచే కర్తృత్వం వస్తుంది, అహంభావంలోంచే కర్తృత్వం వస్తుంది. అహంభావన అంటే ఏంటి, కోపం కాదు. అహంభావన అంటే ఏంటి, దేహము నేనన్న తలంపు. ఇది మనకు అందరికీ ఉండరు కదా, అదే అహంభావం. కోపం కాదు అహంభావం అంటే, దేహము నేనన్న తలంపుకి కోరిక వస్తుంది, దేహము నేనన్న తలంపుకి కోపం వస్తుంది, దేహము నేను అనే తలంపుకి లోభిత్వం వస్తుంది. సరే, దీన్ని కృష్ణుడు ఏమన్నా అంటే 3 పాయిజన్స్ అన్నాడు, 3 రోజెస్. ఇప్పుడు టీ పౌడర్ 3 రోజెస్ అని వచ్చినాయి కదండి, అవి 3 గులాబీ పూలు, ఈ 3 విషయాలు అట్టండి. అవి 3 రోజెస్, 3 పాయిజన్స్, ఒక విషయం కాదట్టండి, 3 పాయిజన్స్. అంటే 3 వాటిలో ఒకటి ఉంటే చాలు చచ్చిపోవడానికి. 3 పాయిజన్స్ ఏంటమ్మయ్య, 3 పాయిజన్స్ ఏంటి, 1 కోరిక, 2 కోపం, 3 లోభిష. 3 పాయిజన్స్ అని చెప్పి ఈ 3 ఉన్నవాడు నరకానికి వెళతాడా వెళ్ళని సందేహం అక్కడలో వెళ్ళిపోతాడని, వనరుల కింద వెళ్ళిపోతాడు. ఏం అడ్డు నరకానికి వెళ్ళటానికి ఇంకేం అడ్డు రావాలి. నరకానికి గేట్లు అన్నాడు, ఏ 3? 1 కోరిక, 2 కోపం, 3 లోభిత్వం. కొంతమందికి చాలా ఇంటి నిండా ఏదో ఉంటుంది, పరమ లోభిత్వంగా ఉంటారు. కానీ వాళ్ళ సంసారాలు పోగొట్టుకోమని కాదు, వాళ్ళ సంసారానికి తగినట్టుగా ఉండాలి. కానీ సంసారానికి తగినట్టుగా కూడా ఉంటారు, పరమ లోభిత్వంగా ఉంటారు వాళ్ళు కూడా. ఇది ఆ లోభిత్వం కూడా 1 పాయింట్, వాటి కూడా నరక ద్వారా ఉన్నది. తర్వాత కోపం, కొంతమందికి ప్రతిదానికి కోపం వస్తుంది, అర్థం ఉండదు దానికి కారణం. అంటే అది కూడా ఒక రోగం, లోపల దోషం. ఆ కోపం కూడా ఒక దోషం. మనస్సు ఎక్కువ కోపంగా ఉన్నవాడికి ఆలోచన అస్తవ్యస్తంగా ఉంటుంది. కోపం ఎక్కువ ఉన్నవాడు ఆలోచన, లోభిత్వం ఎక్కువ ఉన్నవాడు ఆలోచన, కోరికలు ఎక్కువ ఉన్నవాడు ఆలోచన అస్తవ్యస్తంగా ఉంటుంది. వాడికి వచ్చి తలంపులు కానీ, వాడికి వచ్చి ఆలోచన కానీ క్రమంగా ఉండవు, గజిబిజిగా ఉంటాయి. అప్పుడు అలా తెలిసిందండి, అలా అన్నా ఉండి, ఇప్పుడు ఇలా తోస్తానండి, ఇలా అన్నా ఉండి, ఏదో ఆ టైంకి ఏది తోస్తుంది మాట్లాడదు. అసలు ఆలోచనలో క్రమం ఉండదు, మాటలో నిలకడు ఉండదు, మాటకు నిలకడు ఉండదు, ఆలోచనకి ఆ క్రమం ఉండదు. ఈ 3 పాయిజన్స్, 1 కోరిక, 2 కోపం, 3 లోభిత్వం, ఈ నరక ద్వారాలని భగవద్గీతలో భగవంతుడు చెప్పారు. సరే, ఇప్పుడు ఇవన్నిటికీ ఏంటంటే మూలం మనస్సు. ఇప్పుడు మన పెద్దలు ఏం చెప్పారు, బాబా గారు చెప్పనివ్వండి, పెద్దలు ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, పూజ చేయమన్నారు, జపం చేయమన్నారు, అంటే నామం చేయమన్నారు, ధ్యానం. దీనివల్ల ఏంటంటే అసలు ముందు మనస్సు నిగ్రహించుకోవాలి, మనస్సు నియమించుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు రావాలి. మన వినిదంతా మనస్సు కల్పించిన గొడవలు, మన కళ్ళతోడు చూసేదంతా మనస్సు కల్పించిన గొడవలు. మనస్సే విషయాల్ని కల్పిస్తుంది, మళ్ళీ వాటి గురించి ఆలోచించేది మనస్సే. అదే మాదే, మన మనస్సులోకి వచ్చే తలంపులన్నీ కల్పిత విషయాలే, కళ్ళతోడు చూసే అన్ని కల్పిత విషయాలే, చెవులతోటి వినే విషయాలన్నీ కూడా కల్పిత విషయాలు, మొత్తం అంతా కల్పితం. నీ హృదయంలో ఉంటుంది బ్రహ్మ పరబ్రహ్మం తప్పించి, నీ హృదయంలో ఉంటుంది నారాయణుడు తప్పించి, నీ హృదయంలో ఉంటుంది ఆ వాసుదేవ స్వామి తప్పించి, అంతా కల్పి. బుద్ధుడు అంటాడు కృష్ణుడితోటి, నువ్వు సందేశం ఉపదేశం నువ్వు చెప్పకపోతే నాకు ఎక్కడ చెప్తాడు, బ్రహ్మదేవుడు కూడా నీ మాయలోనే ఉన్నాడు అని చెప్పి నువ్వు నాకు చెప్పడానికి తగిన వాడు కాబట్టి చెప్పు అని. ఇక్కడ మనం తెలుసుకునే విషయం ఏంటంటే అంతా మనస్సే, మనం మనస్సు కల్పించిన విషయాలు చూసే మళ్ళీ మనసు భయపడతా ఉంటాయి. ఇది బాగా అర్థం చేసుకోండి, కల్పించి మనస్సు భయం ఎక్కడి నుంచి, మనస్సే కల్పిస్తున్న ఆ విషయాన్ని. మళ్ళీ భయపడేది మనస్సే, లోకంలో ఉన్న వస్తువులను కల్పించింది కూడా మనస్సే, మరి అట్లా కోరుకునేది కూడా మనస్సే, అన్నీ మనస్సే. కాబట్టి ఆ మనస్సు అణగటానికి, ఆ మనస్సు నిగ్రహించుకోవటానికి, ఆ మనస్సు కంట్రోల్ అవ్వటానికి, ఆ మనస్సు నియమించుకోవటానికే మన వాళ్ళు పూజని, జపమని, ధ్యానం అని పెట్టారు. ధ్యానం ఎందుకంటే మనస్సు అనగటానికి, జపం ఎందుకంటే మనస్సు అనగటానికి, ఇవన్నీ కూడా మనస్సు అనగటానికి మన పెద్దవాళ్ళని చెప్పారు. అదే భగవాన్ చెప్పారు, నీ పూర్వజన్మలో ఉన్న సంస్కారాలు, నీ పూర్వజన్మలో ఉన్న తలంపులు, నీ పూర్వజన్మలో ఉన్న వాసనలు ఈ జన్మలో నీకు మనోరూపం తరలించారు. అది చెప్తారు కొంతమంది. కొంతమంది పూర్వజన్మల్లో సాధన చేసి మంచి పనులు చేసి, మంచి వాళ్ళతో స్నేహాలు చేసి, మంచి మాటలు విని, చేతులతో మంచి చేసి ఆ శరీరం ఇప్పుడు లాగిపోయినా, ఆ మనసు ఈ కొత్త శరీరంలో. దానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే, నీటికి పల్లవం చూపించక్కర్లేదు, ఇది పల్లవం నీటికి చెప్పక్కర్లేదు. ఓ నీరు అక్కడ వేసామనుకోండి, ఎటు పల్లం వేస్తాడు వెళ్ళిపోతా ఉంటాయి. అలాగే ఇది పల్లవని నీటికి మనం చెప్పక్కర్లేదు, ఆ పల్లం చూసుకుని అదే వెళ్ళిపోతుంది. పూర్వజన్మలో బాగా సంస్కారవంతుడు, బాగా సాధన చేసిన వాడు ఈ జన్మలో ఎలా ఉంటుంది, మీరు ఏ విధంగా అయితే పొలానికి వెళ్ళిపోతా ఉంటుందో వాడు మనస్సు మంచి చేయడానికి అలా వెళ్ళిపోతుంది. ఆ పూర్వజన్మ నుంచి సాధన చేసి వచ్చిన వాడు, ఆ మంచితనం నిలువ గ్రహించిన వాడు ఏంటిదంటే, మంచితనం మనస్సు నిండా మంచితనం లేని వాడికి మనస్సు అనగదు. అంటే మీరు ఎన్ని సాధన చేసినా ధర్మాన్ని ఆచరించకపోతే, ధర్మాన్ని ఆచరిస్తున్నాం అనుకున్నాం మనం, ఈ ప్రాణాయామం చేయకపోయినా సరే మనస్సు ధర్మాన్ని ఆచరించే వాడికి మనస్సు దాని అంతలో దానిగిపోతుంది. ఆ మొదటి తలంపే పాపం, ఆ మొదటి తలంపే పాపం. దేహముతో ఏ తలంపై తాదాక్ష్యం పొందుతాను దానికి మించిన పాపం లేదు, అదే పాపం. ఇంకేది నువ్వు కాని దానితో తాదాక్ష్యం పొందుతాను, ఆ దేహం పుట్టింది, పెరిగింది, ముసలిదవుతుంది, చచ్చిపోతుంది, ఎదురైంది అని నీకు తెలుసు కదా, తెలిసిన దానితో తాదాక్ష్యం పొంది, అంతకంటే పాపం అదే పాపం. ఈ పాపం మూల పాపం. ఏం పాపం అది? అది మూల పాపం, మూల తలంపు కదా, అట్లా మూల పాపం. దేహం నిన్నే తలంపు ఉన్నప్పుడు ఇవాళ నువ్వు పాపం చేయకపోయినా రేపైనా చేస్తేతావు. అంటే ఏమన్నాడండి, చెట్టు యొక్క ఆకులు, చెట్టు యొక్క కొమ్మలు, చెట్టు యొక్క రొబ్బలు, చెట్టు యొక్క దరడు, ఇదంతా దేని మీద ఆధారపడి? విత్తనం మీద, ఆ చెట్టు యొక్క విత్తనం. అలాగే ఈ సంసారం, ఇంట్లోని మనుషులు, సమాజం, మన కళ్ళ చేత చూడబడుతున్నటువంటి చావులు, మన కళ్ళతో చూస్తున్నటువంటి పుట్టుకలు, ఈ కుటుంబాలు, అనేక మంది అనేక రకాల ఇబ్బందులు పడుతుంది, అనేక మంది అనేక రకాల భోగాలు అనిపిస్తున్నారు, అనేక మంది అనేక కష్టాలు పడిస్తున్నారు. ఈ విషవృక్షం, ఈ వృక్షం, ఈ ప్రకృతి వృక్షం, ఈ సంసార వృక్షం, ఈ మాయా వృక్షము, దేహము నేననే మొదటి తలంపు అనే పాపం మీద ఆధారపడదు. చూసిన గొడవలే కదా, ఏ ఇంటికి ఆ ఇంటికి రాజకీయం? అసలు ఉన్నదే విషయం లోపల. నలుగురు అక్క చెల్లెళ్ళు ఉంటే పెద్ద రాజకీయం, అక్కడ నలుగురు అన్నదమ్ములు ఉంటే రాజకీయం, భార్యాభర్తల మధ్యన రాజకీయం. అసలు రాజకీయం లేని కొంప చూపించండి, ఇక్కడ ఊరికే కంగారు పడి పరిగెత్త. అసలు విషయం అదే, ఎక్కడుంది? దేహము అనే తలంపు విషయం, విషయం అదే, అదే పాపం. పాపం ఎక్కడో బయట ఉందనుకోకుండా మీ లోపల ఉంది పాపం. ఆ పాపంలోంచి ఇవన్నీ వచ్చేసినాయి. ఏది కుటుంబం వచ్చేసింది, ఈ సంసారం వచ్చేసింది, ఈ తోడుకోళ్ళు వచ్చేసారు, అత్తగారు వచ్చేసారు, మా అమ్మగారు వచ్చేసారు, పంచిపోతారు, లోకం వచ్చేసింది. భగవాన్ ఏమంటాడంటే, విషం లోకంలో లేదు, రాలి ఏం చేస్తుంది, నిప్పు ఏం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు, గాలిని నిప్పు నువ్వే పాడు చేస్తున్నావు. విషం లోకంలో లేదు, గాలిలో విషయం ఉంది, నిప్పులో విషయం ఉంది. ఆ దేహము నేననే మొదటి తలంపు విషం అది. ఆ విషయంలో సంసారం వృక్షం వచ్చింది, విషంలో ఉంచి వచ్చిన సంసారం విషం. కాకపోతే శిరిడి బాబా గారు చెప్పింది ఏంటంటే, ధర్మ అర్ధ కామ అంటే, నువ్వు ధర్మాన్ని ఆచరిస్తుంటే అర్ధకామాలు వచ్చి, నీ కోరికలు నెరవేరతాం, నీ ఇంటికి పైసారు వస్తాయి, ఇవన్నీ ప్రకృతి విషయం. ధర్మాన్ని విడిచిపెట్టుకుని ఉంటే నీకు పొట్టక లోటు లేకుండా చివరు. ధర్మాన్ని నువ్వు ఆచరించగా ఇది కూడా పోతుంది. ఏ దేహము నేనే మొదటి తలంపు విషయం కదా, ఆ విషయం కూడా పోతుంది. బాబాగారు చెప్తారు, మన కష్టం ఎలా ఉందంటే, భగవంతుడి చేసే పనులని మనం చేసాము, భగవంతుడి చేసే పనులు కూడా మనమే చేస్తున్నాం అనుకోడు. మన వల్ల ఏమవుతుంది, మన అహంకారం వల్ల ఏమవుతుంది, ఏమవుతుంది అది తెలియక దేవుడు చేసినవి కూడా మనం అనుకుంటాం. బాబాగారు ఉదాహరణ చెప్పారు, ఈ వేసవికాలం ఏప్రిల్ మే నెలలో రెండేళ్ల బండి ఒకటి వెళుతుంది, మామూలు గారు రెండేళ్ల బండి వెళుతుందట, రెండేళ్ల బండి బండి కూడా కుక్క కూడా వెళుతుంది. కుక్క అనుకుందండి వేడిగా ఉంది బయట, ఆ బండి లోపలికి వెళ్ళి బండి కూడా నడుస్తుంది, మనకు చల్లగా ఉంటుంది మన ప్రయాణం. సరే రెండేళ్ల బండి వెళ్ళిపోతాను, ఈ కుక్క కూడా బండి కింద దూరిందండి, బండితో పాటు వెళ్ళిపోతాం, దీనికి నీడగా ఉంది, ఏసీలో ఉన్నట్టుందండి. ఎవరికండి? అయ్యి పాపం, బండి ఇది లాగటంలో ఎడ్లు లాగుతున్నాయండి, ఇది బండి కూడా వెళ్ళిపోతాం, బండి ఇది లాగటంలో ఎడ్లు లాగుతున్నాయి, బండి కింద ఇది కూడా వెళ్ళిపోతాం, ఏదన్న కుక్క చల్లగా ఉందండి, కొంత దూరం వెళ్ళాక అనుకుంటుంది ఈ బండిని నేనే లాగుతున్నాను అనుకుంటా, ఈ లోకాన్ని నేను ఉద్ధరిస్తున్నాను అనుకున్న వాళ్ళు ఆ కుక్కలాగా ఉండదు మనకు. దేవుడు చేసే పని జీవుడు చేశాడు అనుకుంటా, ఆ ఇడ్లు పాపం బండి కష్టపడి లాగుతుంటే నీడన సుఖం, ఆ సుఖం అనిపించడమే కాకుండా నేనే లాగుతున్నాను ఈ బండి కుక్క అనుకుంటాను. మనుషులు కూడా, మనుషులు అంటే ఏంటంటే, నువ్వు ఎన్ని చేసినా అహంభావంలోంచి విడుదల పొందకపోతే నీకు ఆత్మసుఖం తెలియదు, ఆభవ సుఖం తెలియదు, పుట్టన సుఖం నీకు తెలియదు. పూర్ణ సుఖం, చిత్త సుఖం, ఆభవ సుఖం, పుట్టన సుఖం అంటే అతీంద్రియ సుఖం. ఇంద్రియాలకు అతీతమైంది, విషయాలకు అతీతమైంది, దృశ్యాలకు అతీతమైంది. ఆ సుఖం నీకు తెలియదు. ఎప్పుడు అహంభావ రహితుడు నువ్వు కాదు. అహంభావ రహితుడు అయిన వాడు దుఃఖరహితుడు కూడా అవుతాడు, విషరహితుడు కూడా అవుతాడు. అది బాబా గారు చెప్పింది. ఆయన రాముని ఎక్కువ ఆదర్శంగా చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటి? పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా వాటితో నువ్వు ధర్మాన్ని ఆచరిస్తంటే ఆ విషయం లోపల విషయం పోతుంది. కానీ ధర్మాన్ని ఆచరించకుండా ఏదో జపం చేశాను, పూజ చేసిన చేయొచ్చు, లోపల విషయం నశించి బాగా అర్థం చేసుకోండి. అంతేకాని మిమ్మల్ని మనం పూజలు చేయొద్దని, జపాలు చేయొద్దని కాదు. పూజ చేయని మనోనిగ్రహానికి పూజ చేయొచ్చు, జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు. కానీ ధర్మాన్ని ఆచరించాలనుకోండి, ఆ లోపల వేరు నశించదని, ఆ విషపు పాపపు వేరు నశించదు, ఆ దేహము నేననే తలంపు నశించదు. మీరు ఏదో ధర్మాన్ని ఆచరించకుండా నేను ప్రాణాయామం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను అంటే లోపల అది తల్లి వేరు నశించు. అంచేది నీ లోపల ఉండేది అదే పాపం. ఇది దేహం నిన్న తలంపే పాపం. అందులోంచి మిగతా గొడవలను వస్తున్నాయి. సంసారం అందులోంచి వస్తుంది. సంసారం పాపం లేక పాపం కాకుండా ఎలా? శంకరాచార్యులు వారు వేకి చూడమని అన్నారు. ఈ అహంకారం తెల్లతాచుపోం కాదు, నల్ల తాచుపోం. తెలసానంగా పాముకు ఒకటే పడగుంటుండదు. ఈ అహంకారం అనే తాచుపాముకు మూడు తలకాలు. ఆ మూడు తలకాలు ఏంటంటే తమో గుణం, రజోగుణం, సత్వగుణం. మూడు గుణాలు అహంకారానికి మూడు తలకాయలు. అంటే మన రజోగుణం ప్రకృతి అంతే కదా. మనలో కొంతకాలం సత్వగుణం ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. మళ్ళీ రజోగుణం వస్తుంది, అది వెళ్ళిపోతుంది. తర్వాత తమో గుణం వస్తుంది, అది వెళ్ళిపోతాం. ఈ స్వప్నావస్థ, ఈ సుషుప్త అవస్థ, ఈ గాఢ నిద్ర, ఇవన్నీ గుణాలే కల్పిస్తూ ఉంటాయి మనకు. ఇంట్లో పేచీలు గుణాలు. అంటే డబ్బు సంపాదించడం కంటే, చదువు సంపాదించడం కంటే, డబ్బు నిలవేయటం కంటే, పాండిత్యం సంపాదించి మళ్ళీ పాండిత్యాన్ని ప్రవచనం చేయడం కంటే, ఒక మంచి గుణాన్ని సంపాదించి ఎక్కడో ఆత్మ వదిలేదు. డబ్బు సంపాదించడం కంటే కష్టం మంచి గుణాన్ని సంపాదించి. ఆ మంచి గుణాన్ని సంపాదించడం అంత కష్టమైనప్పుడు ఆ మూల తలంపులో జూడి జరపంతటం ఇంకెంత కష్టం. ఒకసారి ప్రకృతి మనకు కలిసి వస్తే 4 రూపాయలు కలిసి వస్తుంది. జాడవా బాగా పండింది అందరికీ. ఇది మన తెలియతే అట్లా ప్రకృతి కలిసి వచ్చింది. కానీ అంత తేలిక కాదు గుణం సంపాదించడం. నువ్వు నలిగిపోవాలి, అంతకంటే కష్టం నువ్వు తలంపుల నుంచి బయటకు రావు. బాబా గారు చెప్పింది ఏంటంటే మీరు ధర్మాన్ని ఆచరించడం విడిచిపెట్టారు. ధర్మాన్ని పూజ చేశాము, జపం చేశాము, ధర్మాన్ని విడిచిపెట్టేస్తే కుదరదు. ధర్మాన్ని ఆచరించగా మీకు అర్ధకామాలు వస్తాయి. తర్వాత ఏమో మీకు మోక్షం, అహంభావం నుంచి విడుదల పొందుతారు. ధర్మాన్ని ఆచరించే వాడికి మూల తలంపు నశిస్తుందని బాబా గారు చెప్పారు. ఆయన ఎక్కువ రాముడే ఆదర్శం. బాబా గారికి రాముడే ఆదర్శం. రాముడు జీవించే విధానం మనం నేర్చుకుంటే అహంభావం దానంతదే నశిస్తారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే నేననే తలంపు నాకు కనిపిస్తాను. ఓ ఇది కదా నేననే తలంపు. కానీ దాని మూలంలోకి వెళ్ళలేకపోతుంటే భగవాన్ అన్నారు నీకు బాగా చెప్పావు, నువ్వు గుర్తిస్తున్న ఈ నేను దానికి ఏమైనా రూపం ఉందా? ఇదే రూపం ఉందా? సొంత రూపం దానికి రూపం అదే దెయ్యం అండి. దెయ్యానికి రూపం, దెయ్యానికి రూపం ఏంటి? నా రూపాన్ని వేసుద్ది. ఇప్పుడు దెయ్యాలు కూడా ఏం చేస్తాయి? మామూలు డైరెక్ట్ గా మన దగ్గర రావు. ఏదో రూపాన్ని పట్టుకోండి ఇంట్లో వాళ్ళు. నాలో అహంకారానికి దానికి రూపం ఉందని అడుగుతారంటే దానికి రూపం ఇదే. ఈ నేసు తిరుగుతుంది. ఏ ఊరు చుట్టాలంటే ఇంటికి వెళ్ళినా ఇదే, అత్తవారింటికి వెళ్ళినా ఇదే కదండి. ఈ నేషన్ ఇదే రూపం, దానికి రూపం, దాని దెయ్యానికి రూపం. రూపం ఉంటే దెయ్యం అవదు. అని ఇదే రూపం దానికి. ఏది నా శరీరమే రూపం దానికి. ఈ ఆకారంలో జేరి ఉంటుంది. దానికి జత లేకుండా ఉండలేదు. ఏది ఆ మూల తలంపు దేహమునైనా తలంపు జత లేకుండా ఉండలేదు. అంటే దీంతో జత కడంతో శరీరం. అంటే మీరు ఎవరైనా నల్లగా ఉన్న వాళ్ళు మీరు నల్ల వ్యతిరేకం వచ్చేస్తుంది, చెమటలు పట్టించేది శరీరం చూడు. ఎవరైనా మీరు అందంగా ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకేమో వీళ్ళకి దుఃఖం వచ్చేది. ఆ శరీరం వాళ్ళకి కాదు, వీళ్ళ శరీరం. వీళ్ళకి దుఃఖం వస్తుంది, వాళ్ళకి ఉద్రేకం వస్తుంది. ఎంచేత దేహము నేరైన తలంపు దానికి జతలు అంటే ఇష్టం. పాడైపోయి పిల్లల ముందు పాడైపోవడానికి మనకు గుర్తు ఏంటంటే జతలు ఎక్కువ పడతారు. జతలు ఎక్కువ పట్టితే వాళ్ళు చదువుకునే టైం ఉండదు ఇంకా. సరే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏడిస్తే మటుకు వాళ్ళకి ఏం లేదు. ఎప్పుడు అంటే బాగా చదువుకున్నావు, బాగా ఏం చేస్తావు చదువు, మూల తలంపును పోషించుకోవటం. నిజమైన చదువు అందులోంచి బయటికి రా. చదువుకున్నావు, ఎవడొకరి దగ్గర చాకరీ చేస్తావు అంటే చదువు వద్దని కాదు. అసలు ముందు అసలు ఆ మూల తలంపులో నుంచి అందరు నువ్వు బయటకు రావాలి. అప్పుడు నేను అప్పుడు కానీ నీకు అసలు సుఖం తెలియదు. ఇప్పుడు ఈ స్నేహాలు విరోధాలు కూడా కల్పించేది మనస్సే. ఆ మూల తలంపే కల్పిస్తున్నారు. ఈ స్నేహాలు కల్పించేది కూడా మూల తలంపే. ఏంటి ఆ విషయం? అప్పుడు నా దేహంలోనే తలంపే విషయం అంటున్నారు కదా. స్నేహాలు అదే కల్పిస్తున్నారు, విరోధాలు అదే కల్పిస్తున్నట్టు. ఆ విరోధాలు స్నేహాలు కల్పించి ఆ గొడవలో తిరుగుతూ ఉంటున్నట్టు. ఆ మూల తలంపు అన్ని కల్పిస్తున్నట్టుంది. వస్తువులు కల్పిస్తుందండి, స్నేహాలు కల్పిస్తుంది, తర్వాత విరోధాలు కల్పిస్తుంది, బంధువులు కల్పిస్తుంది, అక్కర్లేని గొడవలు అన్ని కనిపిస్తాయి. కల్పించి ఊరుకోదాన్ని అన్నింటినీ తిని నేను తెలుసుకుంటాను అంటున్నారు. కల్పించి ఊరుకున్నా బాగుంది, అన్నింటినీ నేను తెలుసుకున్నా అంటే దాని మూలంలో కదా అని నేను తెలుసుకుంటాను. నీకెందుకు కల్పించేసి ఊరుకోవచ్చు? అదే కల్పించిన కల్పించేది, అదే నేర్చుకునేది, అదే అది కల్పించిన విషయాలు అది నేర్చుకుంటా ఉండే. ఇంకా దాని మూలంలో కదా వెళ్ళేది లేదు, చైతన్య అనుభవంలోకి వచ్చేది లేదు, ఈ ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్ళిపోవలసింది ఇంకా. అందుకే కృష్ణుడు గీతలో చెప్పాడు, ఎవడో ఎవడో కానీ కోట్లాది జనంలో ఎవడొకడు నా స్వరూపాన్ని పొందుతాడేమో అందరికీ సాధ్యం కాదు. ఈ యాదవులు నేను శరీరం విడిచిపెట్టేసిన తర్వాత కలియుగం ప్రారంభమవుతుంది. ఈ యాదవులు శుభ్రంగా తాగేసి డబ్బు సంపాదించి డబ్బు మతం తోటి కొట్టుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు సస్తారు వారం రోజులు ద్వారకా ముగిలిపోతుంది. ఈ జతల పట్టొద్దు ఈ యాదవులు. ఈ యాదవులకి నీకు బంధుత్వాలు ఉన్నా కానీ వీళ్ళ జతల పట్టు కృష్ణుడు చివరి వద్దోడుకున్న భక్తులు నిలిచిన వీళ్ళు మతం ఎత్తి కొట్టుకుంటున్నారు. వారం రోజులు ద్వారక ముళ్ళు చచ్చిపోతారు. నువ్వు ఇక్కడ ఉండకు నీ పద్ధతిలో వెళ్ళి నువ్వు సాధన చేసుకో. వీళ్ళు ఎలాగైనా మామూలుగా మత్తులో ఉన్నారు, డబ్బు మత్తులో సారా మత్తులో ఉన్నారు వీళ్ళు. వారం రోజులు వీళ్ళందరూ కొట్టుకుపోతారు. వారం రోజులు సముద్రం వచ్చి ముంచేస్తున్న వీళ్ళందరినీ కొట్టుకుపోతారు. నువ్వు ఏదో ఏళ్ళ చోటు నీకు ఏదో బంధుత్వాలు అన్నమాట ఏదో అని బంధుత్వాలు ఆ బంధుత్వాలతో ఉన్నవి ఆయన కూడా వేసిన చెరకు నువ్వు నువ్వు రక్షించు. నేను ఇక్కడ ప్రాణం విడిచిపెట్టాక ద్వారకలోని ఒక గంట కూడా ఉండదు. నేను శరీరం విడిచిపెట్టి మరుక్షణంలో కలియుగం ప్రారంభమవుతుంది. వీళ్ళని ఎవరైనా బాగు చేద్దాం అనుకుంటున్నావు, వీళ్ళు నీకు బాగా ఎవరవ్వలేవు. శుభ్రంగా కుడిపోయి ఉన్నావు. ఏదో నీ పద్ధతి చూసుకో, ఏదో ఉద్ధరిందాం అనుకుంటున్నావు. వాళ్ళు ఎంత మతం చోటు ఉన్నారంటే వాళ్ళకి దెబ్బలాటలు లేక వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు యాదవులు. అదే నువ్వు ఎక్కడ ఉండొద్దు ఇక్కడికి వెళ్ళిపో, కానీ నువ్వు ఎక్కడున్నా నన్ను స్మరించుకో. నువ్వు ఎక్కడున్నా నా శరీరం ఉండదు, ఇంకా నువ్వు ఎక్కడున్నా నన్ను స్మరించుకో. అంటే నా దేహ ప్రారంధం పూర్తి అయిపోయింది. నా దేహ ప్రారంధం పూర్తి అయిపోయింది. అలాగే నేను ఉన్నాను అనుకోకు, నేను ఎప్పుడు ఉంటాను? నేను దేహం ఉన్నప్పుడు కూడా దేహం కాదు కదా. అంటే నన్ను స్మరించుకో, నన్ను స్మరణ నా స్మరణ విడిచిపెట్టకూడదు. వద్దవా, నన్ను ఎందుకు స్మరించుకోమంటున్నారంటే నేను నువ్వు పవిత్రుడు అవుతావు. నువ్వు పవిత్రుడు కాకుండా నీ లోపల పరంగా ఉన్నమాట నిజమే. నీ హృదయంలో పరమాత్మ ఉన్నమాట నిజమే. నీ హృదయంలోనే నేను ఉన్నాను, నిజమైన కృష్ణుడు హృదయంలో ఉన్నాడు. కానీ నన్ను స్మరించుకోవడం నువ్వు ఏమవుతావు? పవిత్రుడు అవుతావు. నువ్వు పవిత్రుడు అవటం వల్ల నీ హృదయంలో ఉన్న పరమాత్మ నీకు అనుభవంలోకి వస్తున్నా. కానీ నీ పరమాత్మ నీకు అనుభవంలోకి వచ్చేటప్పుడు తెలుస్తుంది నేను కర్తను. ఆ పరమాత్మ అనుభవంలోకి నీకు రాకముందు నేనే కర్తను, నేనే కర్తను, నేనే కర్తను, నేనే కర్తను, నేనే కర్తను. ఆ బండి కింద వెళ్ళి కుక్క నేనే బండి లాగుతున్నాను అనుకున్నట్టు చేతనైతే నాకు ఇష్టమైన పనులు చేయండి. నన్ను జపించుకో, నన్ను పూజించుకో, నన్ను స్మరించుకో. నా మాటలు నీకు ఎవరైనా ఇష్టమైతే అక్కడ ఇక్కడ ద్వారకులు మటుకు నువ్వు ఉండొద్దు. నువ్వు చెప్పిన ఇన్ని వాళ్ళే ఇక్కడ. వాళ్ళకి ఎంత డబ్బు ఉందో వాళ్ళకే తెలియదు, వాళ్ళే కలిసేసుకుంటున్నారు. ఇప్పుడు యాదవులు వచ్చి ఇంకోళ్ళు వచ్చి కరవక్కర్లేదు, వాళ్ళ శరీరాలు వాళ్ళే కలిసేసుకుంటున్నారు అని నువ్వు చెప్తే ఇక్కడ ఎవడంటాడు? నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ద్వారకులం మటుకు ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో. దేశ సంచారం చేసి నువ్వేమైనా పుణ్యక్షేత్రాలు చేస్తే వెళ్తే పుణ్యక్షేత్రాలు చూసి బదరి వెళ్ళిపోమని చెప్పారు. బద్రీనారాయణ అక్కడ స్థాపించింది, అన్ని చేసింది, వద్దవుడే. ఇప్పుడు కూడా బద్రీనారాయణుడు విగ్రహం పక్కన వద్దవుడు ఉంటాడు. ఆ క్షేత్రం యొక్క వైభవం అంతా బద్రీ క్షేత్రం. వద్దవుడే, వద్దవా, నువ్వు నన్ను స్మరించుకో. నాకు ఇష్టమైన పని, నాకు ఇష్టమైన పని. నేను నీకు చాలా మాటలు చెప్పాను, ఆ మాటలు ఎవరో నీ వినేవాళ్ళు ఉంటే చెప్పి ఆ పని అలా చేసాను, ఆ పని చేస్తుంది. నేను నీకు చాలా మంచి మాటలు చెప్పాను, ఆ మాటలు వినేవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పి ద్వారకలో వద్దు. ఇక్కడ ఇది విడిచిపెట్టి ఇక్కడ నువ్వు చెప్పిన వినేవాళ్ళు ఎవరు లేదు. నన్ను స్మరించుకో, నన్ను స్మరించుకో, నువ్వు పవిత్రుడు అవుతావు. ఎంత పవిత్రుడు అయిపోతావంటే అర్థం చాలా బాగుంది అనుకోండి, చాలా శుభ్రంగా ఉందనుకోండి, అర్థం చాలా శుభ్రంగా ఉంటే నీ ముఖం అర్థంలో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. నీ బుద్ధి పవిత్రం అయితే, నన్ను స్మరించుకోవడం నీ బుద్ధి పవిత్రం అయిన తర్వాత పరమాత్మగా నీ హృదయంలో ఉన్నాను కదా, ఆ పరమాత్మ నీ బుద్ధిలో, నీ బుద్ధిలోనే ప్రతిబింబిస్తుంది. లోపల ఉన్న పరమాత్మ, లోపల పరమాత్మ ఉంది, నీ బుద్ధిలో ప్రతిబింబిస్తుంది అది. ఆ వస్తువు నన్ను స్మరించుకోవటం వల్ల నువ్వు పవిత్రుడు అవటం వల్ల నీ హృదయంలోనే ఉండవు. దాని తాలూకు అరచేతిలో ఉన్న వస్తువుని ఎంత స్పష్టంగా మనం చూడగలుగుతున్నాము, నువ్వు పవిత్రుడు అవటం నీ హృదయంలో ఉన్న వస్తువు అంత స్పష్టంగా నీకు గోచరిస్తుంది. వద్దవా కదా. మధ్య మధ్యలో చెప్పాడు, నోమి టుబ్బి మహావిష్ణు, టుబి మహావిష్ణు. ఎవడు ఆత్మే మాట్లాడతాను పరమాత్మ. ఈ పంచభూతాలకి, ఈ సృష్టికి, ఈ సృష్టి పంచభూతాల రూపంలో ఉన్నవాడు నేనే. ఈ పంచభూతాలకి, ఈ సృష్టికి ఎవడైతే కర్తో వాడే మహా, వాడే వాడే నేను. అంటే అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నవాడు ఎవడు? వాడే వాడే నేను. వాడే అందరి హృదయంలోనూ అంతర్యామిగా ఉన్నవాడే నేను. పరాయివాడిని కాదు. నోమి టుబ్బి మహావిష్ణు అంటే వాడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక నా మాట యొక్క విలువ నువ్వు మర్చిపోతావేమో, చెప్పేవాడు ఎవడు? అంటే ఇక్కడ మాట్లాడేది చైతన్యమే. అది నోమి టుబి మహావిష్ణు అని ఎందుకు చెప్పావేమో, ఈ మాట్లాడేది చైతన్యమే. నీతో మాట్లాడుతుంది ఒక నోరు పెట్టుకుని అంతే, అంతకంటే దానికి దేహం, దేహం ఎందుకు వచ్చిందంటే మాట్లాడటాను. దేహంతో పని లేదు చైతన్యానికి, దానికి జత అక్కర్లేదు. అహంకారానికి జత కావాలి, జీవుడికి జత కావాలని, కానీ చైతన్యానికి జత అక్కర్లేదు అసలు. ఆ జీవుడు కూడా అహంకారం ఏం చేస్తున్నాడు, జతలు పట్టమని చెబుతున్నారు. ఆ జతలు పడితే జతలు కూడా తిరుగుతూ ఉండొచ్చు. దాని మూలంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నమే చేయమని ఇంచి దాని మూలంలోకి వెళితే దాన్ని పడిపోతుంది. అది ఆ సంగతి దానికి తెలుసు. అంచి ఎవరో ఒకరు జతలు కడతా ఉంటారు. ఇప్పుడు సర్వసాధారణంగా చూడండి, పిల్లలు లేని వాళ్ళు ఎవరినొకరిని పెంచుకుంటారు. ఏదో కోలాటం ఉండాలి. ఆడికి వీడికి 2 సంవత్సరాలు పేచి వచ్చేస్తున్నాయి. ఎవరికి దత్తుడికి ఆడికి పేచీలు వస్తే అది మళ్ళీ కోట్లు అంతా తిరుగుతూ ఉంటారు. ఏదో కాలక్షేపం అన్నమాట. అంటే ఈ అహంకారం ఏదో కల్పిస్తుంది కాలక్షేపం అన్నది. ఏంటి దాని మూలం తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉండదు. అది దత్త చేసుకోమని చెప్పింది మనస్సే, తర్వాత ఏమో పేచీలు పెట్టుకోమని చెప్పింది మనస్సే, మళ్ళీ కోర్టుకెళ్ళ మనం చెప్పింది మనస్సే. ఏం చేసి ఎలాగ శరీరం శవం ఈ లోపల ఇటువంటి కాలక్షేపం కూడా అయిపోతాయి. దాని మూలంలోకి మనం వెళ్ళాం, మనకి ఇంక శాలవేషం లేదు, మోక్షం లేదు, ముక్తి లేదు, సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం. ఇంకేం పెంచుకున్నవాడికి అహంభావం ఉంటుంది. ఎవడైతే పెంచుకోబడ్డాడో ఆడికి అహంభావం ఉంటుంది. రెండు అహంభావాల మధ్యన ఎలా కూరుతుంది? వీడేమంటున్నాడంటే అహంభావం ఇంత గొడవ చేస్తుంది కదా, ఎలా వస్తుందండి, ఎలా తలెత్తుంది అని అడుగుతున్నారు. వీడు భగవాన్ ఏమంటున్నాడంటే ఆ గొడవల్లోకి నువ్వు వెళ్ళకు, దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించు. అది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందని ఆ గొడవల్లోకి వెళ్ళకు. దాని రోగం వచ్చింది నీకు, ఆ రోగాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. కానీ రోగం ఏ తారీఖు నుంచి వచ్చి ఏ తారీఖు ఏ తేదీ నుంచి వచ్చింది, ఏ జన్మ నుంచి వచ్చింది, ఆ గొడవల్లోకి నీకు వెళ్ళకు. అది అనవసరం మనకు, మనకు ఉపయోగం లేని విషయం. అంటే నువ్వు అద్వైతానుభవం నీకు కనకలిగితే, సత్యానుభవం నీకు కనకలిగితే, అద్వైతానుభవం నీకు కనకలిగితే, నీ లోపల అమృతానుభవం కనుక నీకు కలిగినప్పుడు అహంభావం అసలు లేనేలేదనే సంగతి నీకు అది అప్పుడు కూడా తెలుస్తుంది. ఇప్పుడు సాధన ఎందుకు చేయాలంటుంది? అది లేదని తెలుసుకోవడానికి సాధన అవుతుంది. అది నిజంగా లేదంటుంది, ఉంటే పోదు. అహంభావన లేదు, నిజంగా లేదు. అది నిజంగా ఉంటే మన గాఢ నిద్రలో కనపడాలి కదా. గాఢ నిద్రలో కూడా ఏం లేదండి, అదొక అంతఃకరణలో దోషం. మన అంతఃకరణలో అనేక దోషాలు ఉన్నాయి. అది మొదటి దోషం. ఏది చూడండి, ప్రతీకి నీకు ఒక 100 ఎకరం సంపాదించి ఇచ్చారనుకోండి, ఎవరైనా సంపాదించిన వచ్చినోడు మిమ్మల్ని చిన్న మాట అన్నాడు అనుకోండి, నీకు అభిమానం వచ్చారు. కారణం ఏంటంటే అంతఃకరణలో దోషం అభిమాన రూపంలో ఉంటుంది. మీకు 100 ఎకరం సంపాదించి ఇచ్చినోడు చిన్న మాట అంటే మీరు పడలేరు. ఏం చేస్తారు లోపల దోషం, అంతఃకరణ దోషాల్లో అభిమానం అనేది పెద్ద దోషం. ఈ అహంకారాన్ని పెంచేసేది అభిమానమే. పోయేదే పెద్దవాళ్ళు మన అంటే పోయింది అంటే అలా అనుకోడు వీడు. ఏం చేస్తారు ఆ లోపల దోషం, ఈ అభిమాన దోషం అహంభావన పెంచేస్తూ ఉంటుంది. అంటే ఈ అహంభావనకి, ఈ అహంభావన అనే వేడికి అభిమాన దోషం నీళ్లు పోస్తూ ఉంటుంది. అది కూడా తలంతే. కొంతమందికి ప్రతి చిన్న విషయానికి అభిమానం, ప్రతి చిన్న విషయానికి అభిమానం. ఆ టీ కూడా లోపల తాగేసి బయటకు వచ్చేసి మళ్ళీ మూత అస్తమాన తులిసేసుకుంటూ ఉంటారు. మరి ఆ టీ తాగిన మనం చూస్తాం, అంటే ఆ టీ తాగిన గుర్తు మూతి మీద మనకు కనపడదు. శుభ్రంగా మూతి మండిగా తులిసేసుకుంటాం. అది బెంచ్లో ఒక బూరే తింటారు, మామూలు వంటింట్లో దొంగ సాటిగా 10 బూరలు తినారు. అది ఒక్కళ్ళే కూర్చున్నప్పుడు ఒక్కళ్ళు ఒంటరిగా వడ్డించండి 10 బూరలు తినేస్తారు. బెంచ్లో మటుకు ఒక బూరి తిన వద్దండి వద్దండి వద్దండి, ఎన్ని అభిమానాలే. అదే మన బిహేవియర్లోనే ఉంది ఇదంటున్నారు. ఈ లోపం ప్రవర్తన సరి చేసుకోకుండా ఏదో జపం చేస్తున్నా ధ్యానం చేస్తా అంటే ప్రయోజనం ఏంటి? ఈ అభిమానం ఎలా ఉంటుందని చెప్పమంటారంటే, మీకు నిజంగా తినాలనుకోండి, పక్కడ వద్దు వద్దు అంటాడు అనుకోండి, మళ్ళీ మీకు కావాలంటానికి అర్థం. వాళ్ళకి నిజంగా రుచిని జయించారని కాదు వాళ్ళు, అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకో బూరి తింటే ఏమనుకుంటారు. అది ఈ చిన్న చిన్న విషయాలు, ఈ గడపలే దాటపోతే, ఈ గడపలే నువ్వు దాటపోతే నీకు ఇంకా అమృతానికి ఏంటి, ఆత్మానికి ఏంటి, లోపల ఉంటుంది ఆనందం ఏంటి. ఎలా మనం తెలిస్తే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా చేస్తున్నాం, 10 మందిలో కూర్చున్నప్పుడు ఎలా చేస్తున్నాం మనకు తెలుస్తాం. ఇది అభిమానం. మనకు ఆ అభిమాన దోషం అహంభావన పెంచేస్తా ఉంటున్నాడు. అది కూడా మనకు తెలియదు, కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే తెలుస్తుంది మనకు. అంటే అహంభావం ఎప్పుడు వచ్చిందని నీకు అనవసరం. దానివల్ల మనకు తెలుసుకున్న ప్రయోజనం లేదు. ఉన్నదాన్ని పోగొట్టుకో, ఉన్నదాన్ని నువ్వు ఉన్నదాన్ని పోగొట్టుకో. జ్వరం ఎప్పుడు వచ్చిందని నీకు అనవసరం. జ్వరం ఉంది ఇప్పుడు నీకు, ఆ జ్వరంలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయి. అది ఆదివారం వచ్చిందో సోమవారం వచ్చిందనో కష్టపడి తెలుసుకున్నది నీకు ప్రయోజనం లేదు. దానివల్ల ముందు నీకు తలకాయ పోవటం లేదు. ఆ తలకాయ పోటీలో నువ్వు బయటకు రా. అది ఎప్పుడు వచ్చిందని విచారణ చేసినా దానివల్ల నీకు ప్రయోజనం ఏమి లేదు. అంచేత ఈ భగవాన్ ఏమంటున్నారంటే అలా అహంభావం లేనే లేవు. అది లేదని తెలుసుకోవడానికి నీ సాధన. అది అహంభావన లేనే లేదు, అహంభావన లేనే లేదు. అది దేహము లేనే తలంపు నిజంగా లేదు. ఉంటే గాఢ నిద్రలో ఉండాలి కదా. గాఢ నిద్రలో మనస్సు కల్పించిన అన్ని విషయాలతో నువ్వు వేరుపడిపోతున్నావు. దేహంతో, లోకంతో, దేవుడు చోటి, మనస్సు కల్పించి, మనస్సు ఎప్పుడైతే అణిగిపోయిందో మనసు కల్పించిన విషయాలు కూడా అణిగిపోతాయి. గాఢ నిద్రలో మనస్సు లేదు, మనస్సు అణిగిపోతుంది. అంటే మనసు కల్పించిన విషయాలు కూడా అణిగిపోయింది. అంటే గాఢ నిద్రలో మనసు అణిగిపోయిన తర్వాత మనసు అన్నీ అణిగిపోయింది. కాకపోతే నువ్వు ఉన్నావు లేదా? ఉన్నావు. మనసు అణిగిపోయిన తర్వాత కూడా నువ్వు ఉన్నావు. అది నువ్వు గుర్తుపెట్టుకో. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, గాఢ నిద్రలో ఉన్నవాడు ఇప్పుడు ఉన్నావు. అయితే అప్పుడు మనస్సు లేదు, ఇప్పుడు మనస్సు వస్తుంది. అంటే మనస్సు కల్పించిన విషయాలు మనస్సు అణిగినప్పుడు అన్ని అడిగిపోతాయి. గాఢ నిద్రలో అది అణిగిపోయింది కాబట్టి అది కల్పించిన విషయాలు కూడా అణిగిపోయింది. దేహము నేననే తలంపు ఎక్కడుంది? మనస్సు యొక్క అడుగున్నా మనస్సులోనే ఉంది. అంటే మనస్సు అణిగినప్పుడు దేహం నేనే తలంపు కూడా అణిగిపోతుంది. గాఢ నిద్రలో ఎవరు ఈ దేహం నేనని అనుకోరు. ఏం చేత? ఎక్కడైతే ఆ తలంపు ఉందో అది అణిగిపోయింది కాబట్టి. అది నువ్వు జాగ్రత్త అవస్థలో దాన్ని సాధన. జాగ్రత్త అవస్థ అనేది సత్వగుణం లాంటిది. ఆ జాగ్రత్త అవస్థలో నువ్వు సాధన చేసి ఆ తలంపు గాఢమే మనస్సు అణిగిపోయిన స్థితి ఎలాగ ఉందో, మనస్సు అణిగినప్పుడు దేహము నేనని తలంపు కూడా ఎలా అణిగిపోతుందో, ఆ స్థితిని జాగ్రత్త అవస్థలో సత్వగుణాన్ని కల్టివేట్ చేసి సత్వగుణాన్ని నేర్చుకుని నువ్వు కెమిస్ట్రీ ఎలా నేర్చుకుంటున్నావు, లెక్కలు ఎలా నేర్చుకుంటున్నావు, ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటున్నావు, ఫిజిక్స్ ఎలా నేర్చుకుంటున్నావు, సత్వగుణాన్ని నేర్చుకోవయ్యా అన్నాడు వద్దవుడితోడు కృష్ణ. రాదు 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 రాదని ఏడుస్తూ కూర్చుంటే ఎలాగొస్తుంది, నేర్చుకో. మీరు లెక్కలు వెళ్ళి లెక్కలు నేర్చే దగ్గర లెక్కలు నేర్చుకుంటున్నారు కదా, అలా సత్వగుణం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సత్వగుణం నేర్చుకో. ఇప్పుడు లెక్కలు రాని వాళ్ళందరూ లెక్కలు నేర్చుకుంటున్నారు కదా, లెక్కలు రావట్లేదు కానీ ఇంటికాడ కూర్చుంటున్నారా నేర్చుకుంటున్నారు. అలాగే నువ్వు సత్వగుణం నేర్చుకో, ఆ సత్వగుణం ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవే వద్దువా. వాళ్ళని ఆశ్రయించి, పైగా అది కూడా చెప్తాడు, వాళ్ళని ఆశ్రయించి, వాళ్ళని గౌరవించి, వాళ్ళని సంతోషపెట్టి నేర్చుకో. ఇంకే మన విద్య ఎవరి దగ్గర అయితే నేర్చుకుంటున్నామో వాళ్ళని గౌరవించాలి మనం. మనం ఎవరి దగ్గర వచ్చి విద్య నేర్చుకుంటున్నామో ఆ మనిషి మీద మనకు గౌరవం ఉండాలి. గౌరవం ఉండదు అనుకున్న మాట చెప్పినా మాట మన గుండెకి పట్టదు. అంటే వద్దవారు వాళ్ళని ఆశ్రయించు. మనస్సు కల్పించిన విషయాలు మనస్సు నేర్చుకోవడానికి ఇష్టపడుతుంది కానివ్వండి, ఈ లోపల భ్రమం మనస్సు కల్పించిన విషయం కాదు, అది మనస్సుకు అతీతం. అంటే దాన్ని తెలుసుకోవడానికి అది ఇష్టపడదు. ఏం చేస్తే కల్పించలేదు కాబట్టి దాన్ని. అంటే నువ్వు అహంభావం ఉందనుకో, నీ లోపల చైతన్యం ఉన్నావు అనుకో, అప్పుడు నీ లోపల అహంభావం నిజంగా ఉంటే నువ్వు రెండుగా ఉండాలి. ఇప్పుడు ఒకటిగా ఉన్నావా రెండుగా ఉన్నావా? నువ్వు ఒకటిగా ఉన్నావు. ఎవరైనా మిమ్మల్ని అడుగుతారనుకోండి, మీరు రెండా ఒకటే అంటే ఏమంటారు? ఒకటే అంటారు. మీరు రెండుగా ఉన్నారా ఒకటిగా ఉన్నారా? ఒకటిగా అందరూ ఒకటిగా ఉన్నారు, రెండుగా ఎవరు లేరు. అంచేది నువ్వు రెండుగా లేవు, ఒకటిగానే ఉన్నావు. నిజంగా నీ హృదయంలో చైతన్యం ఉంది, అది ఉండి అహంకారం కూడా ఉందనుకో, అప్పుడు నువ్వు రెండుగా ఉన్నట్టు. రెండుగా ఉండదే నిజం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది, రెండుగా ఉండదు. అంటే నీకు లోపల ఉన్నది చైతన్యమే అది ఒకటే నిజం. ఇది కల్పించబడింది, ఇది అహంభావం అనేది కల్పించబడింది. ఉన్న వస్తువు ఉన్నట్టు నీకు వ్యక్తం అయితే కల్పించబడిన వస్తువు డిజపీర్ అయిపోతుంది కదా, అవి అది గోచరం కాదు. ఇంకా అసలు అది అజ్ఞానం నిజంగా లేదు. అది లేని లేని విషయాన్ని లేనట్టుగా తెలుసుకోవడానికి నువ్వు చేస్తున్న సాధన. ఆకాశంలో మబ్బులు ఉన్నాయి, మబ్బులున్నా నీకు సూర్యుడు కనపడ్డు. ఆ మబ్బులు తొలగిపోతే నీకు సూర్యుడు కనిపిస్తాడు. ఉన్నది ఒకటే జ్ఞానసూర్యుడు, ఒక్కడే ఉన్నవాడిని హృదయంలో ఉన్నవాడు జ్ఞానసూర్యుడు, వాడు ఒక్కడే. కానీ నీ తలంపులు ఆ మేఘాలు ఏ విధంగా అయితే సూర్యుడికి అడ్డొస్తున్నాయి, నీ తలంపులే నీ లోపల జ్ఞానసూర్యుని అడ్డొస్తున్నాయి, జ్ఞానసూర్యుడు అడ్డొస్తుంది. ఇంకోటి అండి, నీకు తలంపులు తగ్గే కొలిది, తలంపుల యొక్క ఈ కామం, క్రోధం, లోభం, మదం, మాస్టరింగ్ అన్ని చెప్తారటువంటి పాయిజన్స్, ఇవన్నీ తలంపులే. తలంపులకు భిన్నంగా ఏమి లేవు. తలంపులు నీకు తగ్గే కొలిది నీకు విపరీతమైన శక్తి వచ్చేస్తుంది. మనకి తలంపులు తగ్గి అపరిమితమైన ఆధ్యాత్మిక శక్తి, ఒక పరిమితిని లేని హద్దులు లేని ఆధ్యాత్మిక శక్తి. ఇప్పుడు ప్రాణం మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఒకసారి ఆ శక్తి కలిగినప్పుడు భూతకాలం తెలుస్తుంది. మన పూర్వజన్మలు కూడా మనం గుర్తుకొస్తాయి, రాబోయే జన్మలు కూడా మనం చెప్పగలం, భవిష్యత్తు కాలంలో ఏం జరుగుతుందో కొంతమంది చెప్పగలరు. అది ఎవరికంటే ఈ తలంపులు తగ్గిపోవటం వల్ల ప్రాణశక్తి పెరుగుతుంది, ఆత్మశక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాళ్ళకి భవిష్యత్తు కూడా వాళ్ళు చెప్పగలరు. ఇప్పుడు మనకు తలంపులు ఎక్కువ అవటం వల్ల దుఃఖం. తలంపులు తగ్గిపోతే ఒక విధమైన ఆధ్యాత్మిక శక్తి మనకు కలదు. ఆ తలంపులు కూడా క్రమంగా వస్తాయంటే క్రమంగా రావు. ఈ కూరగాయల బజార్లో మనుషులు తిరుగుతారు చూడండి, అటు ఇటుని సైకిల్ ఇటు వస్తామని తెలియదు, మనిషి ఇటు వస్తాం బజార్లో మార్కెట్లు అటు. అలాగే తలంపులు క్రమంగా లేవు మనకి. ఓ తలంపు వస్తుంది, ఇంకో తలంపు, ఆ తలంపు ఎందుకు వచ్చిందో తెలియదు, ఈ తలంపు ఎందుకు వచ్చిందో తెలియదు. ట్రాఫిక్ జామ్ లో పడిపోతూ ఉంటాం. ఇంకా మనకు వచ్చే తలంపుల్లో గంట గంటకి ట్రాఫిక్ జామే. దేహముతో తలాచ్యం పొంది ఆ తలంపు ఉన్నప్పుడు నీకు స్వార్థం లేదనుకో, స్వార్థం ఉందనుకో, అది స్వార్థం లేకుండా ఉండలేదు. నిన్ను వంచన చేసుకోవద్దు. ఆ దేహముతో తలాచ్యం పొంది తలంపు ఎంతకాలం అయితే అక్కడ ఉందో, మిగతా తలంపు నీకు మంచి తలంపులు ఉన్నా నువ్వు స్వార్థం లేదనుకోకు. లోపల ఉంది ఆ తలంపే, ఆ స్వార్థం అదే పాపం. అందులోంచే పాపంలోంచే స్వార్థం వస్తుంది, పాపంలోంచే అసూయ వస్తుంది, పాపంలోంచే విరోధం వస్తుంది. అన్ని పాపంలోంచి వచ్చినవి అన్నీ, అంటే దేహము నేను తలంపులోంచి వచ్చినవి అన్నీ కూడా. అదే విషవృక్షం, విషం అనే ఆ వేరులోంచే సంసార వృక్షం వచ్చింది. అంటే ఈ కష్టాలు, సుఖాలు, ఇష్టాలు, అయిష్టాలు, ఈ జ్ఞానాలు, అజ్ఞానాలు, నాకు తెలిసిన అనుకోవటం, నాకు తెలియదు అనుకోవటం, ఇవన్నీ మనస్సుకు సంబంధం. ఆత్మ నాకు తెలిసిన అనుకోదు, తెలియదు అనుకోదు, ఉన్నది. నాకు జ్ఞానం ఉందనుకుంటే అది మనస్సు, అజ్ఞానం ఉందనుకుంటే మనస్సు, తర్వాత నాకు తెలిసినంటే మనస్సు, నాకు తెలియదు అంటే మనస్సు. ఇష్టాలు మనస్సు, అయిష్టాలు మనస్సు, స్నేహాలు మనస్సు, విరోధాలు మనస్సు, ఇవన్నీ మనస్సు కల్పించినవే. ఇవన్నీ మనస్సుకు సంబంధించిన విషయాలే కానీ, నీ అహంభావానికి సంబంధించిన విషయాలే కానీ, నీ అభిమానానికి సంబంధించిన విషయాలే కానీ, నీ శవబుద్ధికి సంబంధించిన విషయాలే కానీ, అసలు సత్యానికి మనం చెప్పుకునే మాటలకి ఎట్టి సంబంధం లేదు. ఇవన్నిటికి మనం చెప్పుకునే విషయాలకి, ద్వంద్వాలకి, ఈ ద్వైతాలకి అన్నిటికీ అత్యేతమే. అది శుద్ధ ప్రకాశం. దానంతటదే ప్రకాశిస్తూ ఉంటుంది. దానికి సూర్యుడు అక్కర్లేదు, కృష్ణాల దీపాలు అక్కర్లేదు. అది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది. భగవాన్ అంటారు, శరీరానికి రోగం వస్తుందని నాకు తెలుసు, శరీరం ఏదైనా ఏదో చచ్చిపోతుందని నాకు తెలుసు, శరీరం ముసలిదవుతుందని నీకు తెలుసు. ఆయన దాని చూడ కాదు, అదే నేను అనుకుంటున్నాను మానవ్. మా అంటానికి నీకు పుణ్యబలం ఎక్కడ ఉంది ధర్మాచార్యం ఎక్కడ అంచేత ఆత్మ కానిదాన్ని ఆత్మ కానిది ఆత్మ ఎలా చూడదు బుద్ధి ఆత్మ కాదు నీ ప్రాణం ఆత్మ కాదు నీ మనస్సు ఆత్మ కాదు నీ వికారాలు ఆత్మ కాదు ఈ దేహము నేను దేహము నేను దేహము నేను నా పొగరబోతాను ఆత్మ కాదు ఇది ఆత్మ ఎలా చూస్తుందో ఇది అణిగితే తెలుస్తుంది ఆత్మ కానిది ఆత్మ ఎలా చూస్తుంది ఆత్మ కానిది అణిగిపోతే నీ లోపల ఆత్మ నీకు గోచరిస్తుంది అందుకని అనాత్మ ఆత్మను చూడలేదు ఆత్మ కానిది ఆత్మను చూడలేదు ఆత్మ కానిదంటే అణిగిపోతే నీ లోపల ఆత్మని గోచరిస్తుంది తానుగా గోచరిస్తుంది అంటే ఆత్మ అంతటా ఉంది ఆత్మకు తెలియకు ఆత్మకు గోచరం కాకుండా అది ఎంత స్పష్టంగా గోచరిస్తుంది అంటే అది అరిచేతిలో ఉన్న వస్తువులా గోచరిస్తుంది నాకు త్రికాలాలు తెలుసు అదే కృష్ణుడి గీతలో చెప్తాడు ఆత్మకు చావు లేదు ఆత్మకు పుట్టుక లేదు ఆత్మకు రోగం లేదు దానికి ముసలతనం లేదు అది లేని కాలం అంటూ లేదు అన్ని కాలాల్లోనే ఉంది అన్ని ప్రాంతాల్లోనే ఉంది ఉద్దవా జరుగుతున్న విషయాలు నాకు తెలుసు జరిగిపోయిన విషయాలు నాకు తెలుసు జరగబోయే విషయాలు కూడా నాకు తెలుసు ఎవరంటారు కృష్ణుడు అంటాడు ఇప్పుడు చెప్తాడు ఒక సందర్భంలో రాబోయే ఇంకో 1000 సంవత్సరాల తర్వాత ఏమొస్తుందో నాకు తెలుసు జరిగిపోయిన విషయాలు తెలుసు ఇప్పుడు జరుగుతున్న విషయాలు తెలుసు ఇంకో 100 సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాల తర్వాత ఈ సృష్టి యొక్క పరిణామం ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటే ఆత్మ అంతటా ఉంది ఆత్మకు తెలియకు ఆత్మకు గోచరం కాకుండా ఏది ఉండదు యేసుక్రీస్తుని 30 రూపాయలు లంచం పుచ్చుకుని పట్టించారు యేసుక్రీస్తుని 30 రూపాయలు లంచం ఇచ్చి గవర్నమెంట్ కు ఆ రోజుల్లో యేసుక్రీస్తుని పట్టించారు వాడు ఎవడైతే పట్టించాడో వాడు 4 రోజుల ముందు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటున్నాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు దగ్గర అతను ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటున్నాడు అప్పుడు యేసు అన్నాడు ఇప్పుడే ఏది ఏ నోరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తాడో ఎవడైతే చెప్తున్నాడో వాడే 30 రూపాయల లంచానికి లోబడి నన్ను పట్టిస్తావు నువ్వు 4 రోజుల్లో నన్ను పట్టిస్తావు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పి నువ్వే ఎక్కువ కాదు 30 రూపాయల లంచానికి నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకుని నువ్వు పట్టిస్తావు నన్ను చెప్పాడు అది అది మానవ స్వభావంలో ఇరుకు అంటే జీవ లక్షణాలు ఉన్నప్పుడు ఏదో ప్రలోభానికి వాడు లొంగిపోతాడు అహంభావంతో కానీ అహంభావం వస్తే దేహభావం కూడా వచ్చేస్తున్నాడు అహంభావం కూడా దేహభావం అహంభావం వచ్చిందనుకోండి దేహభావం కూడా వచ్చేస్తుంది ఎడ్లు కదిలినాయి అంటే బండి కూడా కదిలిపోతుంది ఎడ్లు 2 అడుగులు వేసి అనుకోండి ఎవరికైనా బండి ఆగుతున్నా బండి కూడా వచ్చేస్తుంది కృష్ణుడు అన్నాడు ఇంకెక్కడో దూరం ఉన్నాను మీరు అనుకుంటున్నారు ఇంజిన్ డ్రైవర్ ఇంజిన్ లోపల ఉంటాడు కానీ బయట ఉండడు ఇంజిన్ డ్రైవర్ ఇంజిన్ లోపల ఉంటాడు కానీ బయట ఉండడు అలాగప్పుడు మీ శరీరాలన్నీ బొల్లు దాని ప్రారంభాన్ని బట్టి తోలుతున్నాను మీ లోపల ఉండి తోలుతున్నాను కానీ బయట ఉండి తోలుతున్నాను అనుకోండి నేను తెచ్చుకోండి ఏం కాదన్నాడు నేను మళ్ళీ తోలుతున్నాను బయట ఉండి తోలటం లేదు లోపల ఉండి తోలుతున్నాను మీ శరీర దేహాలనే రైల్ని లోపల ఉండి తోలుతున్నాను ఆ ప్రారంభ అందర దేహాలను ఒక రకంగా తోలను వాళ్ళ ఆ దేహాల యొక్క ప్రారంభాన్ని బట్టి తోలుతాను ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి వాళ్ళకి రంగులు కూడా వస్తాయి ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి తోలుతున్నాను ఆ తోలేటప్పుడు మీ లోపల ఉన్నాను కానీ మీకు బయట లేనన్నాడు ఇదే భగవాన్ అడుగుతూ ఉంటాడు ఏమండో కృష్ణుడు ఎలా చెప్పాడు ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి తోలుతూ ఉంటాడు లోపల ఉన్నాడు ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి వాడు తోలుతున్నానని చెప్పాడు ఇంకా మా సాధన ఎందుకు మా తపస్సు ఎందుకు అని అడుగుతూ ఉంటాడు అక్కడ ఉండవు వాడు లోపల ఉన్నాడు కదా వాడిని శరణాగతి వేరుకో వాడిని కంప్లీట్ చేసి సర్రెండర్ ఆ లోపల ఈశ్వరుడు ఉన్నాడు కదా మిమ్మల్ని తోలేవాడిని మీరు శరణాగతి వేడుకోండి శరణాగతి వేడుకుంటే అప్పుడు దేహానికి ఏది జరిగినా మీకేం అంటదు దేహానికి చావు వస్తే చచ్చిపోతున్నామని కూడా మీకు అనిపించదు ఆ దేహాన్ని తోలేవాడిని మీ శరణాగతి వేడుకు ఈ ప్రతికూల పరిస్థితులు కానీ అనుకూల పరిస్థితులు కానీ మీకేం అంటామని చెప్తారు హాయిగా బతికే ఇచ్చున్నాడు సుఖంగా బతికే ఇచ్చాడు చచ్చిపోయిన తర్వాత ఏదో మోక్షం కూడా ఎదురుంచండి ముందు రోజులు హాయిగా ఏసీ గదిలో కూర్చున్నట్టు వెళ్ళిపోతాయి చచ్చిపోయిన తర్వాత ఏదో ఒకటి అవుదాం లేని అది అటుంచండి ఏదో అవుదాం అప్పుడు ఏదో అవుదాం ముందు అసలు మీకు ఆ దేహంతో తాదాత్మ్యం వదిలేస్తే మీరు తాదాత్మ్యం వదలలేరు ఆ దేహాన్ని ఎవడైతే తోలుతున్నాడు అంతర్యాముగా ఉన్నాడు ఈశ్వరుడు వాడితోటి మీరు అనుసంధానం పెట్టుకుంటే వాడితో తాదాత్మ్యం పొందితే ఈ తాదాత్మ్యం పోతుంది అది గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా అసలు మీకు పట్టింపు ఉండదు మంచి తలంపులు మనసులోయే చెడు తలంపులు మనసులోయే రామకృష్ణ పరమహంస గారు చెప్తారు మీ కాళ్ళలో ముళ్ళు విరిగిందనుకోండి ఆ ముళ్ళుని తీసేయడానికి ఇంకో ముళ్ళు పెట్టి తీసేయాలి ఆ ముళ్ళని కాళ్ళ ముళ్ళు ఎలా అయినా బయటపడేస్తారు తీసేసిన ముళ్ళు బయట జేబులో పెట్టుకోరు అది బయటపడేస్తారు పనికిరాని తలంపులు వస్తాయంటే మంచి తలంపులతో వీటిని పోగొట్టుకోండి తర్వాత భగవద్ అనుభవం కోసం నేను మంచివాడిని నేను మంచివాడిని తలంపు కూడా విడిచిపెట్టేయండి తీసేసిన ముళ్ళు కూడా బయటపడేది ఒక ముళ్ళుతో ఇంకో ముళ్ళు తీసేసి కాళ్ళ ముళ్ళే కాదు తీసేసిన ముళ్ళు కూడా బయటపడేస్తాం కానీ జేబులో పెట్టుకుంటాను మీకు చెడు తలంపు పోవడానికి మంచి తలంపు నేర్చుకోండి ఆ చివరిలో అయిపోయి విడిచిపెట్టేస్తాం కానీ నీకు బ్రహ్మానుభవం కలగదు నేను మంచివాడిని నేను మంచివాడిని నేను బుద్ధిమంతుడిని నేను బుద్ధిమంతుడిని అనుభవం నిజంగా బుద్ధిమంతుడైనా నేను బుద్ధిమంతుడిని బుద్ధిమంతుడు అంటే నీకు బ్రహ్మానుభవం కలగదు అది కూడా వదిలేవలసింది. వీడు అంటున్నాడండి అహంభావం ఎంతకాలం అహంభావనే నేను అనుకుంటున్నానండి, వీడు అంటున్నాడండి ఎంత అయోమయంగా బతికానండి ఇప్పటికీ, అహంభావన నేను నాకు ఇప్పుడు అహంభావన ఉందని నాకు అహంభావన ఉందని నాకు తెలుస్తుందండి, దేహము నేననే తలంపు నాకు తెలుస్తుంది అదే నేను అనుకుంటున్నాను, కనీసం అది నేను కాదనే తలంపు ఇప్పటివరకు రాలేదు. కొంతమంది అదే అనుకుని చచ్చిపోతారండి చివరికి శరీరం, అది నేను కాదేమో అనే తలంపు కూడా వాళ్ళకి రాదండి అసలు, అలా దేహము నేను దేహము నేను అనుకుంటూ చచ్చిపోతాను చనిపోతారని చివరికి, అది అదే నేను అనుకుంటున్నాను అది కాదని తలంపు కూడా ఈనాటి వరకు రాలేదు నాకు. అది ఒక సైంటిస్ట్ చెప్తాను భగవాన్ చూసి, హృదయంలో ఏదో ఉందంటున్నారు చావులేని వస్తువు అది నాకు తెలియలేదు, అది రమణ మహర్షిగా ఒక మహర్షిని చూశాక ఏదో ఉందని మటుకు నాకు తెలుస్తుంది, ఆ ఉన్నది ఏదో నాకు తెలియటం లేదు కానీ ఏదో ఉందని మటుకు తెలుస్తుంది, కానీ అంతకుముందు అది కూడా నాకు తెలియలేదండి. ఆ లోపల వస్తువు సద్వస్తువు అన్ని కులాల్లో ఉంటుంది, అన్ని మతాల్లో ఉంటుంది, స్త్రీల్లో ఉంటుంది, పురుషుల్లో ఉంటుంది, వృద్ధుల్లో ఉంటుంది, పిల్లకాయల్లో ఉంటుంది, అందరిలోనే ఉంటుంది. కానీ తేడా ఒకటి తెలియటం తెలియకపోవడం, తెలిస్తే సుఖం తెలియకపోతే దుఃఖం, తెలిస్తే ఆనందం తెలియకపోతే విషాదం వెంటాడుతూ ఉంటుంది, తెలిస్తే టెన్షన్ ఫ్రీ అండి వాడు. ఏంటంటే వాడికి సొంత సంకల్పం తెలిసిన వాడికి సొంత తలంపు సొంత సంకల్పం అంటూ ఉండదండి వాడు, వాడు ఈశ్వరుడు స్వరూపాన్ని పొంది ఉంటాడు, ఈశ్వర సంకల్పమే తన సంకల్పం, తన భిన్నంగా ఉండదండి. అంటే జ్ఞానికి జ్ఞానికి అంటే జ్ఞాని నా స్వరూపాన్ని పొందుతాడని చెప్పాడు గీత. కారణం ఏంటంటారు, ఇప్పుడు మనకు భేదబుద్ధి ఉందా లేదా, భేదబుద్ధి ఉందండి మనకు, భేదబుద్ధి ఉందండి, భేదబుద్ధి నుంచి మోహం వస్తుంది, జ్ఞానికి భేదబుద్ధి నశిస్తుంది, జ్ఞానికి భేదబుద్ధి నశిస్తుంది అంటే భేదబుద్ధి నశిస్తుంది కాబట్టి ఈశ్వరుని స్వరూపాన్ని జ్ఞాని పొందుతాడు. అది నీవు వేరు నేను వేరేనే భేదబుద్ధి మనకు పోలేదండి, ఆ భేదబుద్ధి జ్ఞానికి నశిస్తుంది, అది నశించిన వాడు ఈశ్వరుడు స్వరూపాన్ని పొందాడు. ఇంతకాలం అహంభావన నేను ఆత్మ అనుకుంటున్నాను, ఇతను ఏమంటున్నాడంటే ఇంతకాలం ఆత్మ అంటే నా అహంభావన అనుకుంటున్నాను, నా అజ్ఞానమే ఆత్మ అనుకుంటున్నాను ఇంతకాలం, మీ దగ్గర విన్నాక తెలుస్తుంది ఏదో కొంతవరకు ఇది అది కాదని, అది నాకు తెలియపోయినా ఇది అది కాదని తెలుస్తాను అట్నే. ఎవడు గట్టికారని వీడు, వీడు అంటున్నాడండి ఇంతవరకు నేను అహంభావనే ఆత్మ అనుకుంటున్నాను, అహంభావనే చైతన్యం అనుకుంటున్నాను, మీరు చెప్పిన విషయాలు విన్నాక అది అదేంటో నాకు తెలియకపోయినా ఇది మటుకు అది కాదని తెలుస్తుంది. అంటే అహంభావన ఆత్మ కాదని మటుకు తెలుస్తుంది, ఆత్మ నాకు తెలియటం లేదు కానీ ఇది మటుకు అది కాదని తెలుస్తుంది, అంటే ఎంతో కొంత లాభం పొందుతున్నాను. అందుకే భగవాన్ అంటారు అరుణాచలం వచ్చిన వాళ్ళు, అరుణాచలం వచ్చి దర్శించి వెళ్ళిన వాళ్ళు నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. అంటే ఒట్టి చేతులతో బయటికి ఎవరు వెళ్ళరండి, సత్పురుషుల సహవాసం కూడా. రామకృష్ణ అంటారు సత్పురుషుల సహవాసం అంటే సీలింగ్ ఫ్యాన్ ఎయిర్ కాదు, సీలింగ్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ ఇటువంటి గాలి కాదు, ఏది సత్పురుషుల సహవాసం న్యాచురల్లీ నార్మల్ సహజంగా వచ్చే గాలి కాదు. ఇప్పుడు వ్యాసకాలంలో ఉన్నాం మంచి చల్లటి గాలి ఒకసారి వచ్చేసింది అనుకోండి మన మీదకి, ఎంత బాగుంది ఎంత బాగుందా, ఆ గాలి వచ్చి మన శరీరాన్ని ముట్టుకుంటుంది, మన చర్మాన్ని ఆ స్పర్శ గాలి తాలూకు స్పర్శ మన చర్మానికి తగులుతుంది. ఎంతవరకు ఈ చర్మం వేడిగా ఉంటుంది కదా, ఆ గాలి వచ్చి తగిలేటప్పటికి ఎంత బాగుంది, ఒళ్ళంత పులకరించి ఎంత బాగుంది బాగుందా అనిపిస్తుంది ఆ గాలి స్పర్శ. అటువంటిది సత్పురుషులు సజ్జన సాంగత్యం వ్యాసకాలంలో వచ్చే చల్లటి గాలి లాంటిది. ఏది సజ్జన సాంగత్యం అట్టిదోయా, అటువంటి సత్పురుషులతో సహవాసం చైతన్యానికి అవసరమైతే నువ్వు భూమి యొక్క అంచుదాకా వెళ్ళంటాడు ఆయన అని చెప్పి చమత్కారం చూడండి. లోపల జీవుడు ఉన్నాడు కదా మనకి, వాడు అన్ని తెలుసుకుంటాడు, వాడు మూలం వాడు తెలుసు, వాడి కల్పించిన తెలుసుకుంటాడట, వాడి కల్పించింది వాడి మూలంలో ఉంది, అది తెలుసుకోవడానికి మటుకి వాడు ఇష్టపడ్డట్టు, ఎందుకు ఇష్టపడ్డట్టుంది వాడి మూలం అడు తెలుసుకుంటాడు ఉండడు అంచేది వాడి వాడు ఇష్టపడు. వాడి కల్పించిన విషయాలు కెమిస్ట్రీ చదవమంటే లెక్కలు నేర్చుకుంటే అని జీవులు కల్పించిన ఓ చదువుతూ ఉంటారు నేర్చుకుంటా ఉంటారు అని కష్టపడుతూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు. అంత కష్టం ఆ జీవుడు తన మూలానికి వెళ్ళటానికి ఇష్టపడిన పరిస్థితుల ముందు పిల్లలు ఎంత కష్టపడి చదువుతారు పాపం, కానీ తత్వాన్ని తెలుసుకోవడానికి నీ హృదయంలోని సత్యాన్ని తెలుసుకోవడానికి నువ్వేం కష్టం, అమృతానుభవం పొందటానికి చావులేని వస్తువు దాన్ని తెలుసుకోవడానికి నువ్వేం కష్టం, అది కష్టపడినప్పుడు జీవుడు అక్కడికి వెళ్తే వీడు ఉండడు. ఏది నేనడు నేననేవాడు అక్కడ జాగ్రత్త అవస్థ స్వప్నం నిద్ర ఇవన్నీ మనస్సు కల్పించి మనకు మూడు అవస్థలు రోజు స్వప్నాలు వస్తాయి అనికి మనస్సు నిద్ర వస్తాం. మన మనస్సు టైర్ అయినప్పుడే మనకు బాగా నిద్ర వస్తుంది, ఆ నిద్ర కల్పించేది కూడా మనస్సు, మనస్సు అణిగితేనే నిద్ర వస్తుంది, మనస్సు నిద్ర కల్పించేది మనస్సు, కళ స్వప్నాలు కూడా మనస్సే. అంటే జాగ్రత్త అవస్థ నెరవేరిన కోరికలు స్వప్నం రూపంలో వస్తాయి, ఈ మెలకువ కల్పించింది మనస్సు, కళ కల్పించేది మనస్సే, ఈ నిద్ర కల్పించేది మనస్సు, ఇవన్నీ మనస్సు మనస్సుకు మనోరూపాలు మరొక రూపాలు, ఇవన్నీ స్వప్నాలు కూడా. స్వప్నం అంటే ఏదనుకోకుండా మనస్సు మనస్సు యొక్క అవతారం, మనస్సు యొక్క మరొక రూపమే స్వప్నం, మనస్సు యొక్క మరో రూపమే జాగ్రత్త అవస్థ, మనస్సు యొక్క మరో రూపమే సుషుప్తి, ఇవన్నీ మనస్సు యొక్క. వీటికి ఈ సుషుప్త అవస్థకి ఈ జాగ్రత్త అవస్థకి ఈ స్వప్నావస్థకి నీ లోపల చైతన్యానికి ఎట్టి సంబంధము లేదు, ఇసుమంతయు అణు మాత్రం కూడా సంబంధం లేదు. ఈ నేననే చెప్తున్నారు అక్కడ, నేననైతే లోపలన్నా ఆ మూల తలంపు మూలంలో ఉన్న వస్తువుకి ఈ శరీరానికి ఎట్టి సంబంధం లేదు. అట్లా మూల తలంపు మూలంలో ఎవడున్నాడు ఈశ్వరుడు, హృదయ గుహ ఉంది, ఆ గుహ లోపలే ఉంది, కానీ శరీరానికి దానికి సంబంధం లేదు. ఈ శరీరాన్ని కోసి చూస్తే అది కనపడదు, ఈ శరీరాన్ని కాల్చి చూస్తే అది కాలబడదు. మూల తలంపు యొక్క మూలం నీ లోపలే ఉంది, చైతన్యం నీ లోపల ఉంది. మూలతలం మూలతలంపు ఎక్కడైతే మూలతలంపు ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. ఉన్నమాట నిజమే, అక్కడ అది నిజమే, అది ఆధ్యాత్మిక హృదయం. కానీ భౌతిక హృదయం లేగా ఆధ్యాత్మిక హృదయం నీ శరీరం ఒక భాగం. ఎవరు లోకం? నేను ఎవరో లెక్చరర్ గారు చెప్తున్నారు నాతో, ఈ మధ్యన గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారన్నారు. ఆయన అన్నారు నీ గుండె కోసేయాలన్నారు, అంటే ఆపరేషన్ కోసేయటం అంటే ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయాలన్నారు. వచ్చే నెలలో కనిపిస్తాను. ఆ నెలకోసారి వస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా, నెలకి వెళ్ళేటప్పుడు ఈయన కూడా కనిపిస్తున్నారు. అప్పుడు ఈయన అన్నారటండి, ఏంటోయే చాలాసార్లు చెప్తున్నాను ఆపరేషన్ చేయించుకోమని, ఆపరేషన్ చేయించుకోమని నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్పినా ఆపరేషన్ చేయాలా వద్దా ఆపరేషన్ చేయించుకోమంటారా ఎన్నిసార్లు అడుగుతాను అంటే ఆపరేషన్ కూడా అవసరం లేదని మీరు చెప్తారేమో చూస్తున్నాను అన్నారు. ఆ లోకం ఆడికి చీరా బల ఎక్కిందా చచ్చిపోతామో ఆడనుకుంటుంది. నేను మీ దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే ఆపరేషన్ అక్కర్లేదు అయ్యా, టాబ్లెట్స్ వల్ల తగ్గిపోతున్నామని మీ నోటంతో వస్తుందేమో చూస్తున్నా. ఆ మాట మీ నోటంతో రావటం నాని బల ఎక్కువ బల ఎక్క నన్ను అంటున్నారు, బల ఎక్కర్లేదురా నీకు టాబ్లెట్స్ వల్ల తగ్గిపోతుందేమో, నేను ఏమిటంట చెరగ పొలకులు వస్తాయో నేను వస్తాను బల ఎక్కువ బల్లెక్క ఈ గొడవ ఏంటంటే మీరు ఎవడ లోకం ఆడిది, డాక్టర్ గారి లోకం డాక్టర్ గారిది, పేషెంట్ లోకం పేషెంట్ ఆ పేషెంట్ ఏంటి బల్లెక్కు ఎన్నిసార్లు తిరిగితే ఎన్నిసార్లు చెప్తున్నాను నీకు ఆపరేషన్ చేయండి, పోనీ ఎన్నిసార్లు చెప్తున్నాడు మీరు నన్ను ఆపరేషన్ చేయించుకోని, నీకు ఆపరేషన్ అక్కర్లేదు టాబ్లెట్స్ తగ్గిపోతున్నాయని చెప్పకూడదండి మీరు నాకు అని ఈయన అంటున్నాడు. ఎవడు లోకం తలంపులు ఎన్ని తలంపులే, ఎన్ని తల ఈ లోకాలు కల్పించేది కూడా తలంపులే. చావు తలంపు, పుట్టుక తలంపు, దుఃఖం తలంపు, విరోధం తలంపు, అసూయ తలంపు, అన్ని తలంపులే. చావు కూడా నిజం కాదు, అది కూడా తలంపే. అదే ముఖ్యమైన సారాంశం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ముందు కంగారు పడకండి మీరు. త్రీ రోజెస్ త్రీ పాయిజన్స్, త్రీ పాయిజన్స్ ఏంటి, ఒకటి కోరిక, రెండు కోపము, మూడు లోభిత్వం. అంటే అన్ని ఉన్నా కూడా లోభిత్వంగా ఉంటారు, అది కూడా పాయిజన్. ఇవన్నీ పాయిజన్స్. ఈ కోరిక అహంకారం, ఈ అహంకారం అంటే ముందు మీరు బాగా అది ఒకటి అర్థం చేసుకోండి చేదస్థంగా, అది ఒకటి రేపాడించుకోండి మీ మనస్సులో. నేను కర్తను కాదనుకున్నప్పుడు ఏ రకమైన దుఃఖం మీ మనస్సును చెల్లింపజేయదు. నేను కర్తను కాదు అనుకున్నప్పుడు ఏ రకమైన దుఃఖం మిమ్మల్ని ముట్టుకోదు. నేను కర్తను అనుకున్నప్పుడు అన్ని రకాల దుఃఖాలు వస్తాయి మీకు. నేను కర్తనని మీరు ఇప్పుడు ఎంత సహజంగా అనుకుంటున్నారో అంత సహజంగా నేను కర్తన కాదని నోటితోటి అనుకోవడం కాదు, అనుభవంలోకి మీకు వచ్చినప్పుడు ఇప్పుడే మీకు దుఃఖం ఆరిపోతుంది, దుఃఖ రహిత స్థితిని మీరు పొందుతారు. అహంభావన అంటే ఏంటంటే అహంభావన అంటే అది ఒక తలంపు, అది నిజము కాదు, అది నిజము కాదు, అది ఒక తలంపు. అయితే ఏ తలంపు బాగా అర్థం చేసుకోండి, దేహము నేను అనే తలంపు. అహంభావన అంటే దేహము నేను అనే తల, ఆ తలంపే కర్తృత్వం. ఆ దేహము నేననే తలంపులోంచే మీకు కర్తృత్వం వస్తుంది. మీ దేహము నేనే తలం పోయినప్పుడు ఏది పోతుంది, కర్తృత్వం కూడా పోతుంది, ఇంకా మీకు దుఃఖం నశిస్తుంది. నువ్వు కర్తవ్యం కాదనే సంగతి ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ మూల తలంపు నశించి ఆత్మానుభవం పొందినప్పుడు మీకు నేను కర్తను కాదనే సంగతి మీకు తెలుస్తుంది. ఏం చేత తెలుస్తే ఆత్మకర్త కాదు, ఈ లాజిక్ బాగా అర్థం చేసుకోండి, ఆత్మకర్త కాదు. ఈ మూల తలంపులో ఇది దేహము లేనని తలంపు యొక్క మూలంలో తెలితే నువ్వు కర్తవ్ కాదని తెలుస్తుంది. ఆ దేహము లేని తలంపు చుట్టూనే తిరుగుతూ ఉంటావు, నువ్వు కర్తవ్యం నీకు తెలుస్తాను. ఆ దేహము లేనని తలంపు అహంభావన, అందులోంచి కర్తృత్వం. ఆ దేహము నేను తలం పోయిందనుకోండి నువ్వు కర్తవ్యం కాదని సంగతి నీకు తెలుస్తుంది, జన్మ పరంపరల నుంచి సంసార చక్రం నుంచి విడుదల పొందుతుంది. ఇది ఒక్కటే, ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. అహంభావన అంటే కోపం కాదు, అహంభావన అంటే ఆ దేహము నేననే తలంపు అహంభావన. దానికి కోపం వస్తుంది కానీ కోపం అహంభావన కాదు. మన అందరికీ దేహము నేననే తలంపు ఉంది కదా, మన అందరం దేహానికి పరిమితమేమో, లోపల చైతన్యానికి అద్దెలు లేవు, పరిమితులు లేవు, అది కాలాతీతం, గుణాతీతం. దాని గుణదోషాలు లేవు చైతన్యంలో. అది గీతలో చెప్పాడు జ్ఞాని కుక్కని చంపేవాడు కుక్క మాంసం తినేవాడిని కూడా సమానంగా చూస్తాడని, కుక్క మాంసం తినేవాడిని కూడా మామూలు అందరిలాగా ఆడిని కూడా చూస్తాడని జ్ఞానం. ఏం చేయబడు కొన్నది చైతన్యమే. ఈ దోషాలని మనస్సులో ఉన్నాయి. కుక్క మాంసం తినేవాడిని కూడా జ్ఞాని తనతో సమానంగానే చూసుకుంటాడు, అది జ్ఞానికే సాధ్యం. ఏం చేత జ్ఞాని గుణదోషాలకు అతీతుడు. ఏం చేత అక్కడ పాపపు దొంపలేదు, ఆ మూల తలంపే పాపం, దేహము నేననే తలంపే పాపం. అదే విషయం, ఆ విషం అనే విత్తనం నుంచి సంసార విషం ప్రారంభమైంది. యోగం ఏదో మార్గం, నీకు నచ్చిన మార్గంలో ప్రయాణం చేసి దేహము నేను అనే తలంపు నీకు ఉండాలి కదా, అందులోంచి విడుదల కాను, అదే మోక్షం, అదే శాంతి, అదే ఆనందం, అదే స్వర్గరాజ్యం, అదే నిర్వాణ స్థితి. అక్కడ నువ్వు ఆనందంలో ఊగిసలాడుతూ ఉంటావు, ఆనందంలో ఊగిసలాడు బాబు. నీకు అప్పుడు రాకపోకలు ఉండవు. రాకపోకలు అంటే ఏంటి? నువ్వు అంతగా ఉన్నావు అన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. నీకు గోయింగ్ ఉండదు, కమింగ్ ఉండదు. నిన్ను నువ్వు తెలుసుకున్నాక నీకు రాకపోకలు ఆగిపోతాయి. నువ్వెవడో నీకు తెలియబడిన తర్వాత నీకు రాకపోకలు ఆగిపోతాయి. అప్పుడు వరకు రాక తప్పదు, పోక తప్పదు. అంటే మళ్ళీ లోకంలోకి రావటం తప్పదు, ఇక్కడ బాధలు అనిపించడం తప్పదు, మళ్ళీ శరీరం చనిపోయాక ఇంకో లోకంలోకి వెళ్ళటం తప్పదు, అక్కడ ఏదో అనిపించడం తప్పదు, మళ్ళీ ఇంకో శరీరం ధరించడం తప్పదు. ఇక రాకపోకలు నువ్వెవడో నీకు తెలుసుకునే వరకు, అహంభావ రహిత స్థితి నువ్వు పొందే వరకు రాకపోకలు తప్పవు. పుట్టికి వెనక చావు వెంబడిస్తూ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఆ జీవుని పుట్టికి వెంబడిస్తూ ఉంటుంది. ఓ మనిషి పుట్టాడనుకోండి, ఆడు పుట్టినప్పుడే చచ్చిపోతాడని మన అందరికీ బర్త్డేస్ తెలుసు, కానీ డెత్ డేస్ ఇంకా తెలియవండు. ఆ డెత్ డే మర్చిపోయి బర్త్డేలు చేసుకోవటం, బర్త్డేస్ తెలిసిన ఇంకా డెత్ డేస్ తెలియలేదన్న మనకి. ఆ బర్త్డే రోజునే ఆ డెత్ డే కూడా నిర్ణయిస్తారు. అయితే డేట్ ఇంకా మనకు తెలియటం లేదు. అంటే నీకు దేహం ఒకటి ఉంది, నీకు మనస్సు ఉంది. ఆ మనస్సును ఆరోగ్యంగా చూసుకో, దేహాన్ని ఆరోగ్యంగా చూసుకో. పిచ్చి పిచ్చ ఆలోచనలన్నీ రానవ్వు, పిచ్చి పిచ్చ గొడవలన్నీ మనస్సులోకి రానవ్వు. నీ మనస్సు ఆరోగ్యంగా ఉండాలి, దేహం ఆరోగ్యంగా ఉండాలి. మనస్సు ఆరోగ్యం, దేహం ఆరోగ్యాన్ని బాగా ఉపయోగించుకుని, ఈ ఆరోగ్యాన్ని బాగా ఉపయోగించుకుని, దేహానికి మనస్సుకి అతీతమైన వస్తువు, ఒక సద్వస్తువు నీ లోపల ఉంది. ఈ ఆరోగ్యాన్ని ఉపయోగించుకుని ఆ వస్తువుని తెలుసుకో. ఆరోగ్యం లేకపోతే ఇంటికాడే సరిగ్గా పని చేయలేము మనం. ఆరోగ్యం లేకపోతే ఇంటికాడే సరిగ్గా పని చేయలేము మనం. మంత్రం పట్టినోడు పని ఏం చేస్తాడండి ఇంకా? అదే నీ శరీర ఆరోగ్యం బాగుంటే, మనసు ఆరోగ్యం బాగుంటే నువ్వు విచారణ బాగా చేయగలవు, సాధన బాగా చేయగలవు. అదే నీ ఆరోగ్యం కాపాడుకో, తిండికాడి జాగ్రత్తగా ఉండు. ఆ తిండి తినే 15 నిమిషాలు నువ్వు జాగ్రత్తగా ఉంటే మిగతా 24 గంటలు నువ్వు స్వర్గంలో ఉండొచ్చు. ఆ తిండి తినే 15 నిమిషాలు నువ్వు జాగ్రత్తగా లేకపోతే మిగతా 24 గంటలు నీకు నరకం. ఈ తిండి ఎక్కువ తినే వాళ్ళు అందరినీ ఏం అడుగుతారు? మీ ఆరోగ్యం ఇంకేది, మా ఆరోగ్యం వచ్చి బాగాలేదు. అందరినీ కొంతమందికి ఇంకో పని లేదు, అంత కనిపించిన వాళ్ళ మీ ఆరోగ్యం అలా ఉన్నాయి. వాడు ఏదో చెప్తాడు కదండి, నాకు ఆరోగ్యం బాగుంది బాగోలేదని. ముందు తర్వాత వీడు చెప్పేస్తాడు నాకు ఇంచది ఈ మధ్యన. ఇంక ఎప్పుడు 24 గంటలు ఆరోగ్యం బాగుపోవటం? ఇంకా అదే పని అడిగి ఇంకా అస్తమానేసి 24 గంటలు శరీరం గొడవే. మీరు చూడండి, చాలా మంది అడుగుతారు మీకు ఆరోగ్యం ఎలా ఉండదు. పోనీ మనం బాగుందని చెప్తాం అనుకోండి, ఏంచది ఈ మధ్యన నాకు అసలు బాగు ఏం బాగుంటుంటాడు? ఆ కంచం నుండి తిని తినేస్తుంటాడు, ఒళ్ళు ఏం బాగుంటుంది, నానా గడ్డి తింటాం. నా ఆరోగ్యం మధ్యన బాగోట్లేదు, ఆడ ఆరోగ్యం మధ్యన పొత్తిగా చెడిపోయింది. మీరు సాధన చేసుకుంటున్నారా ఏంటి? భగవద్గీత చదువుకుంటున్నారు? ఏం అడగరండి కొంతమంది. మీరు ఏదైనా సాధన చేసుకుంటున్నారా? పోనీ భగవద్గీత ఏదైనా చదువుకుంటున్నారా? ఏంటి ఎలా ఉన్నాయి కార్యక్రమాలు? మీ ఇంట్లో పిల్లలు ఏమైనా చదువులు కాడ శ్రద్ధగా ఉంటున్నారా లేకపోతే శ్రద్ధగా లేరా? ఇటువంటి కనిపించగానే మీ ఆరోగ్యం ఎలా ఉందని మనం ఏదో చెప్తాం. వాడు ఇవన్నీ చెప్తాడు, నాకేంచేది ఈ మధ్యన అసలు బాగోటాలి కాదు. ఆడికి బాగోటాలి కదా, ఈ మధ్యన ఎలా బాగుంటుంది ఆడికి? ఇంకా సాధన గొడవలేదు, భగవద్గీత గొడవలేదు, దేవుడు గొడవలేదు, త్వరకాయ పొడి తగ్గిపోయింది కట్టిన వాళ్ళ మోకాలు నొప్పులు ప్రారంభమని వెళ్తున్నాడు. అంటే నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే వాడు బాడీ సెంటర్డ్, ఇంక 24 గంటల శరీరం గొడవ. వాళ్ళకి 24 గంటలు వాడి శరీరం చుట్టూనే తిరుగుతూ ఉంటారు. బట్ట ఏం బట్ట కట్టుకున్నాం, ఇవాళ ఏం తిండి తిన్నాం, ఇంకా అదే గొడవ. కట్టుకున్న బట్ట తిన్న తిండి గొడవ తప్పించి ఆ శరీరాన్ని దాటి ఎక్కడికి వెళ్ళరు ఇంకా. అంటే ఆ దేహం 24 గంటలు దేహం గొడవ ఉన్నోడికి దీనికి శంకరాచార్య గారు మాట చెప్పారు, నీ పొట్ట గొడవ నీ బట్ట గొడవ. 24 గంటలు నీ పొట్ట గొడవలు నీ బట్ట గొడవలు ఉంటే నువ్వు మోక్షాన్ని పొందుదావు అనుకోవటం ఎటువంటిదంటే, నరసాపురం రేవులోకి వెళ్ళి ఈ పక్క నుంచి ఆ పక్క రేవు దాటానికి మొసల్ని నమ్మి, ఓ మొసలా నువ్వు నీ మీద నేను కూర్చుంటాను, నీ రేవు నుంచి ఆ రేవుకి దాటించమంటే మొసలేమంటున్నట్టు శుభ్రంగా దాటిస్తానంటున్నట్టు. నీకేం పర్లేదు, నువ్వు ఏదక్కర్లేదు, నామలో కూర్చోక్కర్లేదు అని ఆ కూర్చోమంటుంది. దేనిపై మొసలు అనేది సరిగ్గా ఆ నది మధ్యలోకి తీసుకెళ్తున్నా, ఆడ శుభ్రంగా తినేసి మొసళ్ళని నమ్ముకుని నది దాటే ఎటు ఉండదు. ఇంక 24 గంటలు పొట్టా బట్ట పొట్టా బట్ట బట్ట పొట్టా పొట్టా బట్ట ఈ రెండాట్లని నమ్ముకుని ఈ రెండాట్ల గురించి ఆలోచిస్తూ ఆ మనిషి మోక్షాన్ని పొందటం కూడా అటువంటిది. మొసలు నమ్ముకున్నాడు, ఆవులకు వెళ్ళాడు, కేవలం పొట్ట గురించి బట్ట గురించి ఆలోచించేవాడు మోక్షాన్ని పొందలేడని ఆచార్యులు వారు చెప్పారు.
ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి.
బాబా గారికి విష్ణు సహస్రనామాలు అంటే బాగా ఇష్టం. ఒకవేళ మీరు విష్ణు సహస్రనామాల పుస్తకాలు దొంగతనం చేసి చదువుకున్న ఆయనకి ఇష్టం. అంటే ఆయన చెప్పింది అంటే ఒక నామాన్ని మీరు చదివి దాని అర్థం తెలుసుకుని దాన్ని ధ్యానం చేస్తా అంటే మీ బుద్ధిలో ఏదైనా దోషం ఉంటే ఆ దోషం నుండి బయటకు వచ్చేస్తారు. అంటే పునర్జన్మ కారణాలు మీ బుద్ధిలోనే ఉంటాయి కదా, అందులోంచి మీరు బయటకు వచ్చేస్తారు. పునర్జన్మను తీసుకొచ్చి ఒక కారణం చచ్చిపోతారు. అంచేత ఆకలిగా ఉన్నప్పుడు మనకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు అన్నం మీద ఎలా ఉంటుందో, బాగా దాహంగా ఉన్నప్పుడు నీళ్ల మీద మన మనస్సు ఎలా ఉంటుందో, జ్ఞానం సంపాదించాలని మన మనస్సు ఎలా ఉండాలి, బాగా ఆకలి ఉన్నప్పుడు తిండి మీద మన ధ్యాస ఎలా ఉంటుందో, బాగా దాహం వేసినప్పుడు నీళ్లు మీద మన ధ్యాస ఎలా ఉంటుందో, జ్ఞానం సంపాదించాలనే ధ్యాస కూడా అంత వేగంగా అంత లోతుగా ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా మనకు జ్ఞానం కలుగుతుంది, అమృతానుభవం కలుగుతుంది. మంచి ఆలోచనలే కాదు, మంచి ఆలోచనలు ఎంత ముఖ్యమో, మంచి స్నేహాలు ఎంత ముఖ్యమో, మంచి చేయటం కూడా అంతే ముఖ్యం.
ఓం సాయి శ్రీ సాయి జై సాయి జై జై సాయి.